విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
నిన్న రోజు రాని వాళ్ళంతా దురదృష్టవంతులు లేరేమో నా మట్టుకు నాకు అనిపించింది. అయినా ఇవాళ సరస్వతి కోసం పారాయణలో పాల్గొన్నారు. ఏం ముదురుగట్టం, నేను ఆ క్యాసెట్ ఒకసారి మళ్ళీ చూస్తే ఇలా మళ్ళీ చెప్పగలనేమో నాకే అనుమానం. అటువంటి వామన చరిత్ర, అసలు వామన చరిత్ర తలుచుకుంటూ ఉంటే పులకిస్తోంది. ఏ పద్యానికి పద్యం అంత గొప్పది. నాకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అమ్మా వల్లి గారు మీ బ్యాచ్ మీరందరూ కూడా ఏం చేస్తారంటే రాగానే పారాయణ చేసేసి 10 సార్లు అయిపోయాక ఎంత మంది వచ్చారో లెక్క పెట్టండి. అంకే ఉదాహరణకి ఆ పూటకి 6:30కి 100 మంది అయ్యారు అనుకోండి, 100 మంది 10 సార్లు చదివారు కనుక 100 బదులు 1000. అలా కౌంటింగ్ మనకు కావాలి మొత్తం మీద. ఏమో మన అదృష్టం బాగుంటే ఆ ప్రతిష్ట నాటికి 5 లక్షలు చెప్పే దైవ సిద్ధంత కవచం భవితున్నాడు. అమ్మవారి కవచం ఇక్కడ ఏర్పడిపోయినట్టి. కవచం అంటే పైన ఊరికే తొడుక్కునేది కాదు, నిజంగా అమ్మవారి విగ్రహానికి ఆ కవచం ఏర్పడాక ఈ మంత్ర కవచం. అప్పుడు ఎవరు దర్శిస్తే వాళ్ళలో అదృష్టవంతులు. జ్ఞానం పొందడానికి ఇది ఒక మహాసాధన కాబట్టి ఈ సాధనలో ఎంతమంది వీలుంటే అంతమంది, ఈ కాలంలో వీలున్నంత వరకు 6 గంటల కల్లా ఇంకా వీలుంటే 10 నిమిషాలు ముందేనా సరే ప్రారంభించండి. లెక్క మాత్రం తేల్చండి. ఒక్కో రోజు నేను వస్తాను, ఒక్కో రోజు ఇచ్చేదంటే నేను చాలా కార్యక్రమాల్లో వ్యగ్రమయ్యి ఉంటాను. కనుక వ్యగ్రమైన వాడు అనుగ్రహాలు ఇవ్వగలడు కానీ పొందడానికి కష్టపడాల్సి వస్తుంది బాబు. అంచేత ఈ సహకారం చేయండి. మీరు ఏలూరు తరింపజేయండి. ఏలూరు మళ్ళీ వ్యాసపీఠం. బాసరంటే ఏంటనుకుంటున్నారు, వ్యాసపీఠం అదే బాసరగా మారిపోయింది. వ్యాసుడు ఈ సరస్వతీ కవచం 5 లక్షల సార్లు చెప్పింది తోటి అదే. ఆ రకంగా 18 పురాణాలు రాయడానికి ఆయన అక్కడ సరస్వతిని ప్రతిష్ఠించాడు. మరి అంత గొప్ప ప్రదేశం ఏలూరు అయిపోతుందంటే ఆ సుందర దృశ్యం ఊహించుకుని ఒక్కసారి భగవద్ అనుగ్రహం పొందండి. వాసుదేవ మనవాడు బలిచక్రవర్తి ఏమంటున్నాడు, మహాత్మా నువ్వు నాకు వరమిచ్చావు, నా నెత్తి మీద కాలు పెట్టు, చుట్టాలు ఈ సుతులు ఈ కాంతలు ఈ సంసారాలు ఈ గృహాలు వీటిల్లో పడి జీవి అస్తవ్యస్తమై తన జీవితం సమస్తం నాశనం చేసుకుంటున్నాడు. ఆ విషయం తెలుసు గనకే మా వంశంలో మహోన్నతుడైన ప్రహ్లాదుడు నిరంతరం నీపాదాలు ఆశ్రయించి భద్రుడయ్యాడు, అతనికి మృతి లేని బ్రతుకు కలిగింది అని పలుకుతూ ఉంటే తాతగారు అక్కడికి వచ్చారట. ప్రహ్లాదుడు బోధ చేయడంలో గొప్ప అట, బోధ చేసి ఆనందిస్తాట. ప్రహ్లాదుడికి మిగతా వాళ్ళకి తేడా ఏంటి తెలుసా, చాలా మంది పురాణం చెప్పేటప్పుడు తన్మయత్వం లోపల ఉండకుండా ఏదో చెప్పిపోతారు. ఆ చెబుతున్నప్పుడు ఒక రకమైన స్పందన వస్తే వాడికి అనుకోకుండా కళ్ళబడి నీళ్ళు వచ్చేయడం, పులకించిపోవడం చేస్తాడు. అంటే తాను అనుభవించి చెప్పాలి. పాయసం ఎలా ఉంది అంటే తీగ ఉందని చెప్పడం వేరు, తిని ఇది ఎంత బాగుంది, ఇందులో జీడిపప్పు ఉంది, కిసుమిస్ ఉంది, పందారు ఎక్కువ ఉంది, తక్కువ ఉందని చెప్పడం వేరు. అనుభవించి చెప్పేవాడు గనక ప్రహ్లాదుడు, బోధ కళా వినోదుడు. బోధ చేసే కళచేత వినోదం పొందుతాడు ఆయన. అటువంటి ప్రహ్లాదుని చూచాడు కాని సమయానికి తాతకి దండం పెట్టడానికి చేతులు వెనక్కి కట్టిబడి ఉన్నాయి గనక విరోచన నందనుడు తల వంచి నమస్కరించాడు. పెద్దలు వచ్చినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించలేని జీవితం వ్యర్థమని బాధపడి సిగ్గుపడి శంకులాస్తులు విరోచనుండయ్యా అట్ట పాపం. పెద్దవారికి దండం పెట్టేందుకు చేతులు సమయానికి వెనక్కి కట్టబడి ఉన్నాయనే దుఃఖంతో కళ్ళబడి నీళ్లు పెట్టుకుని నత శిరస్కుండై వంచి నమస్కరించాడు. తలకేంది నమ్రభావంబున మొక్కు చెల్లించి వినయంతో మొక్కించాట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, పెద్దలు పూజ్యులు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు చేతులు జోడించి దండం పెట్టారు. ఇంకా అక్కడ మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. ఒకప్పుడు అశోక చక్రవర్తి బౌద్ధమతం పుచ్చుకున్నాక కనిపించిన ప్రతి ముష్టడికి దండం పెట్టేవాట. బౌద్ధ భిక్షువులందరికీ దండం పెట్టేవాడు. తలకే వచ్చి మంత్రి గారికి కోపం వచ్చింది. మంత్రి కోపం వచ్చామన్నాడు, మీరు చక్రవర్తులు మొత్తం భావి మండలానికి ప్రతి ముష్టడికి దండం పెడతారంటే చిచ్చి చిచ్చి అన్నట్ట. అప్పుడు వెంటనే అశోకుడు మాట్లాడకుండా చిరునవ్వు రవి మర్నాడు ఉదయమే మంత్రి గారిని పిలిచి ఒక మనిషి తల
మాత్రం విలువలేని పనికి మారిన రవ్వంత విలువలేని తలకాయ పెద్దలకు వంచి నమస్కరిస్తే ఏమొచ్చింది దీని బతుకు అన్నట్ట. అప్పటి నుంచి మంత్రి గారు సిగ్గుపడి ఈయనతో కూడా ఆయన దండం పెట్టడం మొదలెట్టాడు. ఈ తల ఎప్పుడు గొప్పదవుతుంది, ఈ తల చింతల పాలు కాకుండా మోక్షం పొందాలి అంటే పెద్దలకి నమస్కరించాలి గనక నమ్రభావంతో వినయంగా వంచి నమస్కరించి ప్రహ్లాదుడికి మృక్కు చెల్లించాడు ఆ విరోచననందనుడైన బలి చక్రవర్తి. ప్రహ్లాదుడు దీవించి అక్కడికి వచ్చి సునంద నంద ప్రముఖ సంభావితుడు సునందుడు నందుడు నిరంతరం స్వామివారి పాదాలు ఒత్తుతారట. వాళ్ళ పక్కనున్నాడు స్వామి. అటువంటి ఆ వాసుదేవుణ్ణి చూచి వామనదేవుణ్ణి చూచి ఆనంద బాష్పాలతో ఆయనకు నమస్కరించి అన్నాడు, ఇతనికి మున్ను నీ వింద్ర పదం బిచ్చి నేడు త్రిప్పుటయును నిరయమేలు. ఇతనికి ఒకప్పుడు ఇంద్ర పదం ఇచ్చావు, ఇప్పుడు ఆ మొత్తం లాగేసుకున్నావు. ఇది చాలా మంచిది. ఎందుకంటే మోహనాగం కృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. నీ పాద కమలంబు నియతిగుల్చిన రాణి బోలునే సురరాజ్య భోగ పరత గర్వమే పార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కువడును మరచు నీ సేవలన్నీయు మహిమ చేసి మేలు చేసితి నీ మేటి మేర చూపి.
ఇతనికి ఒకప్పుడు ఇంద్ర పదవి ఇచ్చావా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి లాక్కున్నావు. ఇది ఇతనికి మేలు. ఎందుకంటే అడ్డదారిలో ఐశ్వర్యం పొందిన వాడు అహంకారం పొందుతాడు, దానిలో ఉండే కష్టం తెలియదు. ఇంద్రుడి చావగొట్టి మధ్యలో అతని రాజ్యం లాక్కున్నాడు. ఇతను కేబినెట్ లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రి అయ్యాడు ఇతడు. అటువంటి ఇతడికి అహంకారం మూలమవుతోంది, గర్వం పెరుగుతుంది. ఆ గర్వం వల్ల పెరిగే చీకటిని తొలగించడానికి నీ దర్శనం అనే వెలుతురిచ్చావు. నువ్వు వీడిని బంధించడం కరుణ చూపించడం కాక బంధించడమా? అయినా తత్వజ్ఞునికి పదవులు ఎందుకు అన్నాడు. తత్వజ్ఞునకు మహేంద్రత్వమేళ నిజమైన భగవద్భక్తి పరాయణుడైన వానికి ఆయ్ ఎందుకిది ఈ మహేంద్ర పదవి అనవసరం. నీ పాదాల దగ్గర పడుండే పదవి చాలు. నీ పాదాలు ఎవడు భక్తితో నియతి అంటే నియమం, ఒక నియమం ప్రకారం కొలవాలట. నియమం లేకపోతే వాడికి ఉపయోగం లేదు పొమ్మన్నారు. ఆఖరికి అన్నం కూడా ఇవాళ ఆరింటికి తిని రేపు పదింటికి తిని ఇంకో రోజు మూడింటికి తింటే అనారోగ్యం చేసి గ్యాస్ ట్రబుల్కి మూల కారణమే అనారోగ్యం తెచ్చిపెడుతోంది. అంటే ఖచ్చితంగా ఏ రోజు నువ్వు ఏ టైంకి తింటున్నావో ఆ టైంకి ఆ డైజెషన్ పవర్ సిద్ధం చేస్తూ ఉంటుంది. లోపల రసాయనిక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటికి ఆ సమయానికి అన్నం పడకపోతే అది ఆమ్లాలుగా మారుతుంది. దాన్ని ఇంగ్లీష్ వర్డ్ ఎసిడిటీ అంటారు. ఈ ఆమ్లం ఏం చేస్తుంది, ఆ లోపల ఉండే పేగులు తినేసేయటం వల్ల పుళ్ళు పడతాయి. వాటిని ఏమంటారు, అల్సర్స్ అంటారు. రోజు తినే టైంకి అన్నం తిరగకపోతే కడుపులో అల్సర్స్ వస్తాయి, పుళ్ళు వస్తాయి. తద్వారా మనిషి భ్రష్టుడు అయిపోతున్నాడు. అయితే విపరీతంగా తినడం వల్ల నాశనం కనుక అప్పుడప్పుడు ఆరు నెలలకో నెలకో 15 రోజులకో ఒక నియమం ప్రకారం ఉపవాసం ఉంటే అది కూడా శరీరానికి సత్తువిస్తుంది. నిత్యం వ్యవహారంలో టైం లేకుండా అన్నం తినేవాడు
ఓ పద్ధతి పాటించిన వాడు ఎలా భ్రష్టుడు అవుతాడో అలాగే పద్ధతి లేకుండా భగవంతుని కొలిచేవాడికి కూడా ఫలితం సరిగ్గా ఉండదు. పద్ధతి లేకుండా కొలవడం అంటే ఏమిటి? ఒక్కొక్క దాన్ని ఒకటి. నామస్మరణం మాత్రం ఎప్పుడు చేయొచ్చు, వాసుదేవ నారాయణ లాంటి నామాలు ఎప్పుడు చేసుకోవాలి. భక్తితో వ్రతం కాని జపం కాని చేసేటప్పుడు ఆరింటే ఆరింటిగా చేయాలి. ప్రతిరోజు ఉదయం ఆరింటికి, మధ్యాహ్నం 12 మళ్ళీ సాయంత్రం 6 లలితా సహస్రనామం చదివితే ఒక నెలలపాటు ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. 6 చదవాలండి, 5 లేట్గా చదవకూడదా అండి అంటే 5 అయితే 5,000 లేటుగా ఐశ్వర్యం ఇస్తుంది ఆవిడ. నీకు 5 ఎక్సెప్షన్ కావాలంటే మరి ఆవిడకి 5,000 ఆవిడ యుగంలో అది టైం అంతే. మరి మనకి సెకండ్ అయితే అక్కడికి 5 అవుతాయి. అక్కడ మాత్రం దెర్ ఇస్ నో ఎక్సెప్షన్, నో అమెండ్మెంట్. అక్కడ సూత్రాలకు ఇంకా నిబద్ధతే తప్ప అబద్ధత లేదు. కాబట్టి అక్కడ సమయమే. అందువల్ల నిత్యం భక్తి శ్రద్ధలతో సమయం ప్రకారం ఎవడైతే నీ పాదాలు కొలుస్తాడో, కొంచెం సౌండ్ పెంచినాను, అటువంటి వాడికి దేవేంద్ర పదవి వస్తుంది. వాడికి ఇంకా భోగం అక్కరలేదు. భోగం పెరిగితే గర్వం పెరుగుతుంది, గర్వం పెరిగితే కన్నులు కానరావు. కళ్ళు కనపడవట, కళ్ళు కనపడమంటే ఇతరులను నీచంగా చూడటం లక్షణం అలవాటవుతుంది. ఎవరికి? భక్తి లేని వాడికి. ఇవన్నీ భక్తులకి ఇవే ఉండవు. మరి కుబేరుడు మహాభక్తుడు, కోటీశ్వరుడు, ఆయనకి ఎప్పుడైనా తేడా వచ్చిందా? నియమం ప్రకారం కుబేరుడు ప్రతి శుక్రవారం ఎప్పటికి కూడా కుబేరుడు అమ్మవారిని అర్చిస్తాడట 1,000 పూలతో. ఆ శుక్రవారం వ్రతం అమ్మవారి గురించి చేస్తాడు కాబట్టి కుబేరుడిని ఇవాళ్ళ వరకు ఎవడో పేదవాడు చేయలేకపోయాడు. నియమం పాటించేవాడిని ఈ సృష్టిలో ఏ శక్తులు ఏం చెయ్యవు. అలా నియమం లేని వాడికి మాత్రం గర్వం వల్ల కళ్ళు కనపడక అజ్ఞానంతో భ్రష్టుడు అవుతాడు. వాడు పురాణం వినడు. చెవులు వినరావు అంటే చెవులు పురాణం వినడానికి ఇక్కడికి రావట. ఇంట్లో కూర్చుని సమయం దొరికితే ఛానల్స్ అన్ని నొక్కుకోవడానికి ఇష్టపడతాడు వాడు. ఈ క్యాసెట్లు వినడానికి ఇష్టపడ్డు. చిత్తంబు చిక్కుపడును, హృదయం కూడా రకరకాల భ్రమణలో పడుతుంది. ఏది మంచి ఏది చెడో తెలుసుకోలేడు. నీ సేవలన్నీ మరిచిపోతారనే నువ్వు అజ్ఞానులకు అహంకారం అణచడం కోసం ఐశ్వర్యం తీసుకుంటావు అని పలికి ఆ జగదీశ్వరుడికి నిఖిల లోక సాక్షి అయిన నారాయణ దేవునికి భక్తి ప్రపత్తులతో శ్రద్ధ సత్తులతో అనురక్తితో విముక్తి కోసం నమస్కరిస్తూ ఉంటే ఎంతలో వచ్చి పడిపోయిందట. తతమత్తద్విపయ ఆనయై కుచ నిరుంధోళ సంవ్యానయై ధృత బాష్పాంబు విధానయై కరయుగాధైన ఆలిక స్థానయై పతి భిక్షాం మమ దేహి కోమలమదే పద్మాపతే యంతు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామను వామను. తతమత్తద్విపయానయై మెల్లగా మదించిన ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తోంది. కానీ ఇక్కడ కొంచెం స్పీడ్ కనపడుతోంది అందులో. అంటే భర్త కోసం కదా, అందుకని మదపుటేనుగులో ఒయ్యారం నడుగా నడుస్తూ ఆ ఒయ్యారంలో ఒకనొక రకమైన వేగం చూపిస్తూ వస్తోంది. ఆవిడ నడుస్తూ ఉంటే ఆ సమున్నత వక్షస్థలం కదిలిపోతున్నది. కళ్ళదంబడి నీళ్లు తెచ్చుకుంటోంది. ఈ రెండు ఏం చేసిందట? కరయుగాధీన అలిక స్థానం. అలికము అంటే ఈ నుదురు బొట్టు పెట్టే స్థానం అన్నమాట. ఇదంతా అలిక అంటారు. ముక్కు పుటం దగ్గర నుంచి ఈ జుట్టు వరకు ఉండే తల ప్రాంతం తిలకం పొడుగ్గా పెట్టుకుంటూ ఉంటారు చూసారా. ఈ తిలకం పొడుగ్గా పెట్టుకునే నుదుటి స్థానాన్ని అలిక అంటారు. అక్కడ రెండు చేతులు జోడించిందట. అది కరయుగ అధీన అలిక స్థాన, రెండు చేతులకు అధీనమైన ఆ నుదురు కలదయ్యి వచ్చింది. రెండు చేతులు జోడించి నమస్కరించింది. అందుకే ఇటువంటివి చూస్తే కానీ వింటే కానీ ఉపయోగంలా. ఇప్పుడు కరయుగాధీన అలక స్థాయి అన్నప్పుడు నుదుటికి రెండు చేతులు జోడించింది అనేది నేను యాక్షన్ చేసి చూపిస్తే కానీ ఏమర్థం వస్తుంది? ఒక్కొక్కప్పుడు ఇక్కడ అంటాను, ఇక్కడ ఎక్కడ అనేది క్యాసెట్లు అర్థం అవ్వదు. ఇది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నది. ఆడియోకి వీడియోకి తేడా. వీడియో వల్ల కొన్ని లాభాలు అన్నారు. సరే, అందరికీ మరి వీడియో ఎక్కడ కుదిరితే ప్రతివాడు వీడియోలో కూర్చుంటే మరి ప్రపంచం నడవద్దా? కొన్ని తప్పు ఎక్సెప్షన్స్ అన్నారు. ఈ రెండు చేతులు ఈ విధంగా నుదుటికి చేర్చి నమస్కరించిందట. నమస్కరించి ఏం కోరుతోంది? పతిభిక్ష అమ్మదేహి, నాకు పతిభిక్ష పెట్టవయ్యా. మా ఆయన దగ్గరకు వచ్చి 3 నువ్వు అడిగావు, ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి మా ఆయన నెమ్మని కోరుతున్నాను. కోమలమ్మతే, కోమలమైన బుద్ధి గలవాడు అంటే ఆ బుద్ధిలో కోమలత్వం జాలి ఉంటుంది. పద్మాపతే, ఓ లక్ష్మీ వల్లభ అంటూ ఆయన భార్య వింధ్యావళి వచ్చింది. ఎవరి దగ్గరికి? వామనుడి దగ్గరకు వచ్చింది. ఆ వామనుడు ఎవరు? త్రిజగద్రక్షా మనుడు. 3 లోకాలను రక్షించే మంత్రస్వరూపుట్ట. 3 లోకాలను రక్షించే మంత్రం
వాసుదేవ మంత్రం కనుక. రెండు చేతులు జోడించి నమస్కరించి రక్షించమని దగ్గరకు వచ్చి ఇలా అందిట, కొంచెం దెప్పింది, ఈ నీకు ఈ లోకం అంతా క్రీడ, ఇక్కడ లోకంలో దుష్టులుంటారు, శిష్టులుంటారు, భ్రష్టులుంటారు, కానీ వీరిలో కొందరిని శత్రువులని కొందరిని మిత్రులని ఎవరి మీద ఉపేక్ష లేకుండా సమానంగా చూస్తావు, లోకాధీశులకు కూడా లోకాధీశ్యుడు నువ్వు. ఇది ఇతడున్నాడే నా భర్త, ఏం అపరాధం చేశాడని కట్టావయ్యా? నువ్వెవడవో తెలుసా? వద్దు అని గురువుగారు చెప్పారా? చెప్పి 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 శపించాడా? కన్ను కూడా పోగొట్టుకున్నాడా? అప్పుడేనా నేను వద్దన్నా పోని మాయన్ని వద్దన్లా? కాదన్నట్టు పొమ్ము లేది రాదన్నట్టు జగత్రయైక రాజ్యము నిత్యం కాదు అనలేదు. చీ పో లేదు, ఇవ్వడానికి వీల్లేదు అనలేదు. భూలోకం పాతాళం స్వర్గంతో కూడిన మొత్తం రాజ్యం నీకు ఇచ్చేశాడు. నా దయ్యుతు కట్టనేటికి మరి అటువంటిప్పుడు నా భర్తను ఎందుకు కట్టావు? శ్రీదయిత చిత్తతోర శ్రితమందారా. ఓ లక్ష్మీ హృదయ చోరుడా, లక్ష్మీదేవి హృదయాన్ని అపహరించావు, ఇప్పుడు నా భర్తను అపహరిస్తావు. శ్రితమందార మళ్ళీ ఇక్కడ ఒక శృతివెత్తనైన పదం. ఆశ్రితులకు నీ భక్తులకి కల్పవృక్షం లాంటి వాడికి, కల్పవృక్షం ఏ కోరిన కోరికైనా తీరుస్తుంది, మరి అలాంటి నీ దగ్గరకు వచ్చాను అని వింధ్యావళి విన్నవించింది. ప్రహ్లాదుడు స్తోత్రం చేస్తున్నాడు, కళ్ళమంట నీళ్లు పెట్టుకుంటూ ఆనందంతో. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చేసాట. అందరూ రికమెండేషన్లే, ఏమంటే మహాత్ములకు అందరూ రికమెండ్ చేస్తారు. ఆ రికమెండేషన్ లెటర్ పుచ్చుకుని కూడా చెయ్యని వాడు వాడు ఎవరు పైకి వాడితో పక్కన పెడితే పుణ్యాత్ములను అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనడానికి ఇది అనమాట. ఓ పక్కన వింధ్యావళి, ప్రహ్లాదుడు, ఇంతలో బ్రహ్మ కూడా వచ్చాట రికమెండేషన్ లెటర్తో. మహాత్మా, భగవంతుడా, వాసుదేవ, ఈ బలి చక్రవర్తి విషయంలో అన్యాయం చేస్తే నేను ఒప్పుకోనయ్యా బాబు, నువ్వు నాకు డాడీ ఇవ్వవచ్చు, నాకు బాడీ ఇవ్వచ్చు కాక. భూతలోకేశ్వరా భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడు కాడు దానపరుడు కరుణింప నరుగుంటు కమలలోచన నీకు విడిపింపు మితని వెరపు తీర్చి. ఓ సమస్త ప్రాణులకు అధిపతి అయిన వాసుదేవ, సమస్త ప్రాణుల హృదయ భావనంతా నీది, దేవదేవుడివి, జగన్నాథుడివి, దేవతల చేత నమస్కారాలు అందుకునేవాడివి. ఈయన ఇటువంటి వాడు, తన సొమ్ము సమస్తం నీకిచ్చాడు. ఇతడు దండింపడానికి అర్హుడు కాడు, ఇతన్ని బంధించి ఇతన్ని బాధ పెట్టకూడదు. దానపరుడు ఇతడు, కరుణించడానికి అర్హుడు ఇంతకంటే ఈ సృష్టిలో మరొకడు లేడు. ఓ కమలాక్ష, ఇతన్ని భయం తొలగించి రక్షించు. నీవే కాళ్ళు కడిగాడా, చేతులు దానధార పోశాడా, ధరికలిచ్చి నిన్ను పూజించాడా, నీ పాదం నిచ్చి వర్చించడానికి సిద్ధపడే ఉత్తముడు, భక్తియుక్తుడా, అటువంటి వాడు లోకేశ పదము నందు మొత్తం లోకాలన్నిటినీ ఏలగలిగే ప్రభుత్వం పొందుతాడు ఇతడు. అటువంటి మామూలుగా ఇంట్లో విగ్రహం పెట్టుకుని నీకు పూజ చేస్తేనే వాడికి లోకాధిపత్యం ఇస్తావట. నువ్వేం చేస్తావు? ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుని పూజిస్తే వాడికి లోకాధిపత్యం ఇస్తావు. డైరెక్ట్ గా నీ విగ్రహాన్నే పూజిస్తున్నాడు, సరాసరి విగ్రహం పూజిస్తున్నాడు. అటువంటి వీడికి మరి బంధం ఇచ్చావంటే రేపు ఎవడన్నా నీకు దానం చేస్తాడా పూజ చేస్తాడా, రేపటి నుంచి ఎవరైనా నీ గుళ్ళోకి వస్తారా జాగ్రత్త అన్నట్టు. ఇతనికి దృఢపాసి బంధనం తగదరగానే చిరునవ్వు నవ్వాడు ఆయన. నాయనలారా, కుమార బ్రహ్మ, పరమభక్త అగ్రశేఖర ప్రహ్లాద, అమ్మాయి వింధ్యావళి, ఇంకెవరన్నా సంధ్యావళి, అందరూ వినండి. నేనేదో వీడు బంధించేశారంటారు, ఇది బంధం కాదు, సంసార బంధం నుంచి తొలగించే ముందు నేను వేసే గొప్ప చెట్కా ఇది. ఆ చెట్కా మీరు పట్టుకోలేక నన్ను పట్టుకుని ఇంతమంది తెప్పేస్తున్నారు. ఎవని కరుణింపనిచ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు. ఎవణ్ణి కరుణించాలి వాడికి మోక్షం ఇవ్వాలనుకున్నానో అటువంటిప్పుడు వాడి ఐశ్వర్యం అంతా లాగేస్తా ముందు, అది నేను చేసే పని. సంసార గురు మతస్తబ్ధుడై ఎవడు తెగడి లోకము నన్ను ధిక్కరించు నతడెల్ల కాలంబు నఖిల యోనుల ఎందు పుట్టుచు దుర్గతి వందు పెదవ. ఎవడు నన్ను పట్టించుకోక నా నామస్మరణం విడిచి ఐశ్వర్య భోగలాలసుడై మదమత్తుడై భగవద్ధ్యాన విముఖుడై పురాణ శ్రవణానికి ఆసక్తి లేనివాడై సంసారమనే కోపంలో సంపాదననే వ్యసనంలో పడిపోతాడో అటువంటి వాడు తుచ్ఛములైన పిపీలికాది జన్మలెత్తుతాడు. చీమలుగా చెదలుగా పొదలుగా మొదలుగా పుట్టి పుట్టి జగతి చచ్చి చచ్చి పొరలి మరలిపోతూ ఉంటాడు. అటువంటి వాళ్ళు అయిపోయే వాళ్ళ నుంచి బాగు చేసే వాడిని ఏం చేస్తానంటే, ఇదిగో ఇలా నా భక్తుడిగా వచ్చి వాడి దగ్గర యాచించి వాణ్ణి మోక్షాయుక్తుణ్ణి చేస్తాను, ఇతనికి అత్యద్భుత పదవి ఇవ్వబోతున్నాను, అందుకే ఉన్న పదవి లాగేశాను. ప్రైమ్ మినిస్టర్ గారు కొత్తగా మంచి మినిస్టర్షిప్ ఇచ్చే ముందు ఏం చేస్తాడండి మినిస్టర్ని? రాజీనామా లెటర్ ఇవ్వండి అంటాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తాడు, బొగ్గు గనులు వాడిని తీసుకెళ్లి చక్కగా హోమ్ మినిస్టర్లో డిప్యూటీ మినిస్టర్లో చేస్తాడు. లేదు వెనక్కి పంపాలంటే కూడా ముందు రాజీనామా పుచ్చుకుని మళ్ళీ బొగ్గులోకి దోస్తాడు తీసుకెళ్ళి కర్మగారి. ఇది సహజం ఇది. అలాగే ఇతడు ఇంద్ర పదవి తొలగించానంటే తాత్కాలిక ఇంద్ర పదవి తొలగిస్తున్నాను, వీడికి ఆచంద్రార్కం ఉండే మరి ఒక భవిష్యత్తు పదవి ఇవ్వబోతున్నా, వచ్చే కాలంలో వీడే నిజమైన ఇంద్రుడు. ఇప్పుడు తాత్కాలికంగా అడ్డదారులు అయ్యాడు, అడ్డదారులు అయితే నేను సహించను, అందుకే రాజ్యం లాక్కున్నాను. సావర్ణి మనువు కాలంలో వీడు ఇంద్రుడు అవుతాడు, అంటే రేపు రాబోయే మనువు కాలంలో ఇంద్రుడు అవుతాడు వీడు. ఏతడు విత్తం కాని వయస్సు కాని రూపం కాని విద్య కాని బలం కాని ఐశ్వర్యం కాని వీటితో గర్వం లేదు మనుషుల్లో. ఒక్కొక్కడికి ఒక్కొక్క గర్వం, డబ్బుంటే ఒకడికి గర్వం విత్త గర్వం, వయోగర్వం మంచి వయస్సులో ఉంటే హేమ ముసలకంప అంటాడు ముసలాడం చూసి, రేపు పొద్దున వీడు ముసలాడు అవడు కాబోదు, అంటే వయోగర్వం ఇది. రూపగర్వం, కొంతమంది అందంగా ఉన్నా నేనే కదా అనుకుని పక్కవాడిని చూస్తే ఓ వేళాకోళం చేస్తారు. ఎంతకాలం ఉంటుంది ఈ రూపం? ఒకప్పుడు ఎంతో అందంగా తిరిగినటువంటి వాడు సినిమాల్లో మనం చూస్తున్నాం, వంగిపోయి నడవక తప్పదు, పళ్ళు ఊడిపోతాయి, వాడికి దుర్గంధం తప్పదు. రూపం నిలుస్తుంది ఏమిటి? ఆ రూపగర్వం కొందరిది, విద్యాగర్వం కొందరిది. ఆ విద్యతో ప్రతి వాడితోటి యుద్ధానికి వస్తావా అంటాడు, అలా అనకూడదు, కేవలం భగవంతునికి వినియోగించాలి. ఇంకా బలం, కొంతమంది వాంచి స్ట్రాంగ్ గా ఉండి ఆయన భద్రాగర్ గారు వస్తారా అని తొడగొడిస్తే నేను వాడితో యుద్ధానికి వస్తాను, చస్తాను దెబ్బ కొడితే. అదృష్టం ఏంటంటే దేవుడు నాకు నోరు ఇచ్చాడు, ఈ శక్తి శారీరకమైన శక్తి ఇవ్వలేదు. కాబట్టి కొంతమందికి బలగర్వం, మరికొంతమందికి ఐశ్వర్యం, అంటే ఐశ్వర్యం అంటే ఏ ప్రభుత్వ గర్వం, నాకు అధికారం ఉంది నేను ఏదన్నా చేస్తాననుకుంటారు. ఒక్క జీవోతో కొంపలు ముంచేస్తూ ఉంటారు వాళ్ళు, ఈ జీవోతో చావో రేవో. అలా అయితే అలాగా ఆ ఐశ్వర్యం అంటే ప్రభుత్వం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఈ రకమైన గర్వం కొందరికి, ఇంకా జన్మ గర్వం కొంతమందికి. నోట్లో అక్షరం ముక్క రాకపోయినా మేమండి మంచి వంశంలో పుట్టాం. వీడికి ఏమిటి వంశంలో పుడితేట? చెరులో పుట్టిన ప్రతిదీ తామర పువ్వు అవుతుందండి. చెరులో పుట్టే వాటిలో కొన్ని తామర పువ్వులు అవుతాయి, కొన్నేమో పనికిమాల పువ్వులు అవుతాయి, కొన్ని బురదలు ఉంటాయి, కొన్ని నత్తగుల్లలు ఉంటాయి. అంటే చెరులో ఉన్నవన్నీ తామర పువ్వులు కానట్టే మంచి వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఆ వంశంలో వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయిపోతారా? పూర్వం సూర్యవంశాలు ఉండేవి, ఇప్పుడు సూర్యవంశం ఎక్కడుంది, చంద్రవంశం ఎక్కడుంది, ఇంకో విప్రవంశం ఎక్కడుంది, అన్ని దగ్గరట్టు అయిపోతాం కరియుగం అది. అంచేత ఏ గర్వం పనికిరాదు. ఈ గర్వానికి అతీతంగా ఇదిగో ఇతన్ని తీర్చిదిద్దడం కోసం మూడు అడుగులు అడిగా ముల్లోకాలు ఆక్రమించా. ఇతడు అభిమాని కాడు కనుక నా దగ్గర రవ్వంత కూడా పిసిరి కొట్టు ధనం చూపించలా, మోసం పాడుకాలా, గురువు గారి మాట వినలేదు, గొప్పవాడైపోయాడు. అబ్బా ఈయన భక్తుడు నాకు చాలా ఏకాంత భక్తుడయ్యా, వీడి మీద నాకు అభిమానం. బుద్ధుడై గురుశక్తుడై చలితుడై బంధువ్రజత్యత్తుడై సిద్ధై శర్యము కోలుపోయి విభవ క్షీణుండునై పేదయై శుద్ధత్వమును సత్యమును కరుణమును చొప్పేమియున్ తప్పడు ఉద్బుద్ధుండై అజయాఖ్యమాయ గెలిచను పుణ్యుండు ఇతండల్పుడే. ఇతడు చాలా గొప్పవాడు, బద్ధుండై తన మాటకి బద్ధుడయ్యాడు, నిలబడ్డాడు. గురువుగారు చెప్పిస్తే గురుసత్తుడయ్యాడు, చెప్పించాడు గురువుగారు. మనిషి ఒక క్షణం హృదయం చలించిపోయిన వాడయ్యాడు. బంధువులు కూడా ఈ పని వద్దురా అని త్యజించారు. ఐశ్వర్యం పోయింది, వైభవం పోయింది, పేదవాడైపోయాడు, అయినా హృదయంలో శుద్ధి పోలేదు, సత్యం మీద నిలబడ్డాడు, కరుణ విడిచిపెట్టలేదు, ఇంత కూడా తన మార్గం మార్చుకోలేదు. అజ అని ఒక మాయ ఉన్నదట, అజ అనే ఒక మాయ, ఆ మాయను ఎవడూ జయించలేడు. అజ అనే మాయ వల్లే ఎదురుగుండా ఉన్నప్పుడు ఒక రకంగా బయటికి వెళ్ళాక ఒక రకంగా అనిపిస్తుందట. ఈ కాసేపు పురాణం విన్నప్పుడు అయ్యో అబ్బో అనిపిస్తుంది, రేపటి నుంచి ఇలాగే నడుచుకోవాలనుకుంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పద్మాకర్ గారు దుర్మార్గుడు వీడు మహాంతగరయ్య అంటాడు. ఇది ఇక్కడ అయిన కాడికి ఎంతో గొప్పగా విని దీని దుంపదగ, ఇది మన తప్పు కాదు మీ తప్పు కాదు, మీరు ఎలా తిట్టుకుంటే అజ అనే మాయ ప్రభావం అన్నారు. మరి ఆ మాయ ఎలా పోతుంది? మళ్ళీ గురువు గారిని ఆశ్రయించవలసింది, ఇంకో రకంగా పోదు. అలా గురువుని ఆశ్రయించాడు ఇతడు, ఈ అజ అనే మాయను జయించాడు ఈతడు. ఇతడు మహాపుణ్యాత్ముడు, అల్పుడా? అల్పుడు కాదు. ఇతడు సామాన్య రాక్షసరాజు కాదు, పుణ్యాత్ముడు, మర్యాద పురుషోత్తముడు. ఇతను నాకు నచ్చాడు, నిర్మలాచారుడు, మేలు మేలు నాకు మెచ్చు వచ్చి అన్నాడు ఆయన రకంగా. మేలు మేలు శభాష్, ఇతని మీద నాకు ప్రేమ కలిగింది, వీణి మెచ్చుకున్నాను. నాయన సావర్ణి మనువు వేళ్లను దేవేంద్రుడుకు ఇతండు. సావర్ణి మనువు కాలంలో మనం చెప్పుకున్నాం ఒకప్పుడు దేవీ భాగవతంలో మార్కండేయ పురాణంలో, ఏమని పూర్వం సురధుడనేటటువంటి ఒక రాజు, సమాధి అనే ఒక వైశ్యుడు ఒక చోటకొచ్చి అక్కడుండే గురువు గారి ద్వారా మంత్రం పొంది అమ్మవారిని అర్చించారు. అర్చిస్తే వాళ్ళిద్దరికీ అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. అప్పుడు సురధుడు ఏం కావాలో కోరుకోమంటే నాకు ఐశ్వర్యం, ప్రభుత్వం కావాలన్నాడు. అయితే రాబోయే కాలంలో నువ్వు సావర్ణి అనే పేరుతో మరుగు అవుతావు అని చెప్పే అమ్మవారు వరం ఇచ్చింది. ఈ సమాధి అనే వైశ్యుడిని నీకేం కావాలంటే నేను జ్ఞానిని, నాకు ఇంకా ఐశ్వర్యం వద్దు, మోక్షం కావాలని. కానీ వెంటనే వాడినేమో తన లోకానికి పట్టుకుపోయింది. ఈ కథ దేవీ భాగవతంలో చెప్పుకున్నాం, ప్లస్ సప్తశతి అనే పేరుతోటి మనం మార్కండేయ పురాణంలో కూడా చెప్పుకున్నాం ఆ దుర్గా సప్తశతి. ఆ సురధుడు నెక్స్ట్ కాలంలో కలియుగాంతం అయిపోయాక అప్పుడు మళ్ళీ ప్రళయం వచ్చేస్తుంది. ప్రళయానంతరం కృతయుగం వస్తుంది. ఆ కృతయుగంలో సావర్ణి అనేవాడు మనువు అవుతాడు. ఆ సావర్ణి మనువు కాలంలో ఈ బలిచక్రవర్తి ఏమవుతాడు అనమాట? దేవేంద్రుడు అవుతాడు. సావర్ణి మనువు వేళ్లను దేవేంద్రుండగుని తండ్రు దేవతలకు సంభావితమగు నా చోటికి రావించదనంత మీద రక్షింతుదయం. అప్పుడు ఇతడు దేవేంద్రుడు అవుతాడు. దేవతలు చాలా మంది పుణ్యం చేసిన వాళ్ళు దేవతలు అవుతారు. ఈ పురాణాలు చెప్పేవాళ్ళు కూడా దేవతల్లోకి చేరచ్చు. చెప్పలేము నేను వెళ్ళి ఏ అగ్నిహోత్రుండో వరుణుండో వాయుదేవుడు దిక్పాలకుల్లో కూడా వెళితే వెళ్ళి ఉండొచ్చు. ఎవరు చెప్పగలరు? ఎవరు అదృష్టం వాడదు. ఆ అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు వీడిని రక్షిస్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను, వీడికి ఏక మహాకల్పం భోగం ఇచ్చేశాను. అప్పుడే తనకి ఈ లోపు మరి ఎప్పుడో ఇస్తానంటున్నారు మీరు. ప్రామిస్ చేసిన తర్వాత ఎగ్గొట్టేస్తే ఎప్పుడో ఏం చేస్తామని అనుకోవచ్చు. అంతలోపు నేను కాపాడతా. ఎక్కడ కాపాడతాను? పాతాళంలో పెట్టి గదాధారిణై చతుర్భుజుండై వ్యాధులు దప్పులు ఒప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాధిత సుతలాలయమున ఏధిత విభవమున నుండుని తడందాక. అప్పటి వరకు ఆ సావర్ణి మరు వచ్చే వరకు ఈ ప్రళయకాలంలో వీడు నాశనం కాకుండా పాతాళంలో కటిక చీకటి ప్రదేశం అంతా ఇతని కోసం సిద్ధం చేసి దాని నా శరీరపు కాంతితో వెలుతురు వచ్చేలా చేసి వీడికి రోగాలు, ఆకలి, దాహం, ఇంక ఏ రకమైన బాధలు ఇవేం లేకుండా అక్కడ అట్టే పెడతా. వీడే కాదు, వీడు కూడా ఉన్న భార్యలు బిడ్డలు వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకుపోతా. మహావైభవంతో ఇతన్ని కాపాడతాను. మరువు చేసేంత వరకు వీడు జాగ్రత్తగా రక్షిస్తాను. చావులేదు అతనికి అదృష్టం. చచ్చిపోయేటప్పుడు శరీరమును లక్ష సూదులు, లక్షల తేళ్లు, వేల జర్రులు, వేలాది పాములు కుడితే ఏ బాధ వస్తుందో ఆ బాధ కలుగుతుంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఒక ఆయన మంచం మీద పడున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు. నేను వెళ్ళా, హార్ట్ పేషెంట్. అతను శివక్షణాల్లో ఉన్నాడు, చచ్చిపోతున్నాడు. హాస్పిటల్లో పలకరించడానికి వెళ్ళాను. నారాయణ నారాయణ అని రెండు సార్లు అన్నాను. ఈ అనడం వల్ల ఏంటో చచ్చిపోయేవాడు ఒక్క నిమిషం మాట్లాడాడు. నేను సుస్పష్టంగా నా అనుభవం చెబుతున్నమాట. అతనితోటి ఇంతక నుంచి కిలకిలకిలా కొట్టేసుకుంటున్నావు కదా, ఏమిటంటే ఒళ్ళంతా ఒకేసారి గుండు సూదులు, పిండీసులు, సూదులు పెట్టి కొడిచేసినట్టుంది సార్, లక్షల కొలది. తేళ్లు జరువులు కుట్టేసినట్టుంది. ఒకప్పుడు తేలు కుట్టితే ఏ బాధ వచ్చిందో, ఒళ్ళంతా తేలు కుట్టినట్టు బాధ వచ్చేస్తుందండి. ఇంతలో ఒక క్షణం మళ్ళీ బాధ ఉపశమించింది అన్నాడు. బాధ ఉపశమించింది కదా అని ఆనందపడ్డాను. 5 నిమిషాల మీద ప్రాణం పోయింది అతనికి. ఓ బంధువే, నేను చూశాను. అంటే ఈ నారాయణ మంత్రం ఏం చేసిందనమాట? బాధ లేకుండా ప్రాణం తీసుకుపోతుంది. అందుకే నారాయణుడిని స్మరించటం. నారాయణ స్మరణ చచ్చిపోయేటప్పుడు చేస్తే వైకుంఠానికి వెళతాడు. వాడికి చావు బాధ ఉండదు. తక్కిన వాళ్ళకి శరీరం మహాబాధ, బాబోయ్ మరణ బాధ అంటారే ఆ క్షణంలో వాడు పొందే బాధ వర్ణించలేము. శరీరం తల నరికేస్తే కూడా ఒక 5 నిమిషాల సేపు కొట్టుకుంటుంది, మీరు చూడండి ఎప్పుడైనా సరే. తల నరికేసినా మొత్తం రక్తం పోయి శ్వాస మొత్తం పోవడానికి శరీరంలోంచి పంచ ప్రాణాలు పైకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో పడే బాధే నరకయాతన. అందుకే రైలు కింద తలకాయ పెట్టిన తర్వాత ఒకేసారి చచ్చిపోయాడు భ్రమ. వాడు కూడా 5 నుంచి 10 నిమిషాల సేపు ఆ బాధ పొందుతాడు. ఆ బాధే ఏమన్నారు, కృతాంత బాధ, యమ బాధ, మరణ బాధ, ప్రాణ ప్రయాణ బాధ అన్నారు. ఆ బాధ అయితే ఈ సృష్టిలో ఎవ్వరూ వర్ణించలేరు, చెప్పలేరని మొత్తం 18 పురాణాలు 18 ఉపపురాణాలు ఇతిహాసాలు చెప్పాయి. మరి అది ఎలా బయటపడతాం? దానికోసమే ఈ 18 పురాణాలు, దానికోసమే ఈ ప్రాజెక్టు, దానికోసమే ఈ నామస్మరణలు, దానికోసమే ఈ కవచాలు. అదే మృత్యుంజయులను చేస్తుంది మిమ్మల్ని. మృత్యుంజయులంటే ఈ భౌతిక శరీరం ఉంటుందని కాదు, ఈ భౌతిక శరీరం నుంచి మిమ్మల్ని రక్షిస్తానని ఎవడన్నా చెబితే వాడు మిమ్మల్ని మోసగిస్తున్నాడు. మీ కష్టాలు గట్టెక్కించి బొట్టెడతానంటే వాడు మీకు నిజంగా బొట్టెక్కాడని మోసగించాడని అర్థం. ఎవడూ మిమ్మల్ని రక్షించడు. ఏమిటి రక్షిస్తోంది? మీ భగవన్నామ శక్తి మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది. పద్మాకర్ గారికి 100 రూపాయలు ఇచ్చేస్తే ఆయన మీ తరఫున మిమ్మల్ని ఏం రక్షించలేడు, ఆయన్ని రక్షించుకోలేడు, ఎవడూ రక్షించుకోలేడు. కానీ ఏమిటి, ఈ భగవన్ నామం, ఈ అద్భుతమైన కథ, ఈ శ్రవణం మిమ్మల్ని కాపాడుతుంది. అందుకనే మీరు పద్మాగర్ గారికి ఇచ్చేది ఆ 10 రూపాయలు. అంతేగాని ఆయన మిమ్మల్ని రక్షిస్తాడని కాదు, తన కథా ప్రవచనం మీకు వినిపించి పునర్జన్మ లేకుండా చేయడానికి. ఈ అద్భుతమైన కథ, ఈ అద్భుతమైన నామశ్రవణం ఈ భయంకరమైన పునర్జన్మ బాధ నుంచి రక్షించడానికి, రక్షించడానికి, రక్షించడానికి మీరు చేయవలసిందే, వినవలసిందే. ఇది తప్ప మరొక దిక్కు లేదు. వాడు ఎవరికో ముడుపు కట్టేస్తే మీకు పిల్లలు పుట్టిస్తాడనేది శుద్ధ అబద్ధమైన మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇదంతా మోసం. మీరు చేసేది, మీరు వినేది మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఇంట్లో కూర్చుని ఏమీ చేయకుండా వాడెవరో చేస్తాడంటే చాలా తప్పు, అదనమాట నియమం. మరి అందుకనే ఇది సుస్పష్టంగా వినండి రా బాబు అంటాం. ఇంత సుస్పష్టంగా చెబుతున్నందుకు వీరేమనుకోవద్దు, కొండ బద్దలు కొట్టినట్టు శాస్త్రాలు అలాగే చెబుతాయి. మోసం ఉండకూడదు ఇందులో. అందుకని ఏమన్నాడు, నాయన నువ్వు నియంత్రణ నువ్వు నామస్మరణం చేసావు, నీ అంతట నువ్వే గురూపదిష్టమైన మంత్రం జపించావు, నీ అంతట నువ్వు దానం చేసుకున్నావు, సంసారం అనే భయంకరమైన దాన్ని తొలగించుకున్నావు. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్ల సద్బాల లోకన శృంఖల నిచయ సంబద్ధాత్ముడై లేచి ఉన్వేళ నిస్సరణంబుగానక మహావిద్వాంసుడు కామినీ హేళాకృష్ట కురంగ శాపకముగును హీనస్థితిని కంటిరే. భయంకరమైన మద్యపానం వెంటపడి స్త్రీల కడగంటి చూపులతో తనను తాను మరిచిపోయి కొంగు పుచ్చుకుని లేడిలా వెనక వెళ్లిపోతూ మహావిద్వాంసులు అనుకున్న వాళ్ళు, జ్ఞానులు అనుకున్న వాళ్ళు కూడా తమ జీవితాలు భ్రష్టు చేసుకుంటున్నారు, వాక్కులు తప్పుతున్నారు, అసత్య పాలకులు అవుతున్నారు. ఆ స్థితికి వెళ్లకుండా మనం ఉండాలి, పునర్జన్మ లేకుండా చేసుకోవాలి. దీన సుఖము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభం లేదు, దివ్య కీర్తి లేదు. ఈ జగత్తులో చెద పురుగుల్లాగా పుట్టి పుట్టి చచ్చి చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి ఈ బాధపడటం ఎందుకు? ఇదే చర్విత చర్వణం, అంటే నవిలిందే నవరడం. దీనివల్ల మహాబాధ. మనకి పుట్టని చావని త్రోవ వెదుక్కోవాలి. అది ఈ అద్భుతమైనటువంటి దానం వల్ల నీకు చేకూరింది అని పలికి బలిచక్రవర్తికి స్త్రీకి మళ్ళీ భగవంతుడిదా అన్నాడు. ఓ ఇంద్రసేన మహారాజా, బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు. అందుకని సేమంబు నీకింద్రసేన మహారాజా వెరువకు మేలు నీ వితరణంబు వేలుపులందుండ వేడుక పడుదురు దుఃఖంబులిడుమలు దుర్మరణము ఆతురతలు చెప్పులందుండు వారికి వందవు సుతలమందు నీవు నీ పంపు సేయని నిర్జరారాతుల ఆ చక్రమే తెచ్చి నరకు చుండు, నా చక్రమే తెచ్చి నరకు చుండు. ఓ ఇంద్రసేన మహారాజా, నాయనా బలిచక్రవర్తి బాధపడకనైనా, కర్మ ప్రతివాడికి శుభమిస్తుంది, కర్మ కీడిస్తుంది, కర్మ బ్రహ్మకి బ్రహ్మ పదవి ఇచ్చింది. కర్మ అంటే పని, తాను చేసిన పనికి తగిన ఫలం ప్రతివాడు పొందుతాడు. పని అంటే ఏమిటి? సత్కర్మాచరణ ఏదైనా మంచి పని. నువ్వు దానం చేసావు, దానం భగవన్ నామం, భగవత్ స్మరణం, భగవత్ కథ. ఇప్పుడు భగవత్ కథ వినడం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మైకులో చెబుతూ ఉంటే విన్నారు, అలాగే మీ గోత్రనామం పేరు పెట్టి భగవన్ నామం భాగవతం పారాయణ చేశాం, అది మీరు విన్నట్టే. మీరు వినకుండా మేము వినలేదు అనుకుంటారు, అది అజ్ఞానం. శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పారు, వినడం అంటే ఎటువంటి వినికిడి అంటే పొరపాటున రోడ్డు ముట్టో వింటున్నాడు, వెడుతున్నాడు ఒకడు, వాడి చెవిలో పట్టాయి రెండు ముక్కలు, అది శ్రవణమేట. మీ గోత్రంతో నామంతో గాని పారాయణ చేస్తే అది శ్రవణమేట. స్వయంగా కూర్చుని విన్నా అది శ్రవణమేట. కాకపోతే వీటిని మూడు రకాలు చెప్పారు. స్వయంగా కూర్చుని వింటే ఉత్తమం అన్నారు, గోత్రనామాలతో వింటే మధ్యమం అన్నారు, రోడ్డు వెంబడి పెడుతూ అనుకోకుండా వింటే అధమం అన్నారు. కానీ మూడింటి ఫలితం ఉందిట. అనుకోకుండా రోడ్డు వెంబడి పెడుతూ ఉన్నవాడికి చెవులో ఈ పురాణం రెండు ముక్కలు పడితే వాడు స్వర్గానికి ఎడతాడు. తన గోత్రనామం చేత పారాయణ చేసుకుంటూ ఆ సమయంలో తను అటెండ్ అవ్వడం వాడు ఉన్నాడే, వాడు మధ్యముడు గనక బ్రహ్మలోక స్థాయి వరకు పెడతాడు. స్వయంగా తాను పురాణం వింటూ తన గోత్రనామం కూడా చెప్పించుకుంటే అటువంటి వాడు వైకుంఠ ప్రాప్తి పొందుతాడు. ఇది శ్రవణంలో మూడు రహస్యాలు. మళ్ళీ చెబుతున్నా, అనుకోకుండా చెవులో పడిన వాడికి స్వర్గం వరకు వెళ్లే అవకాశం ఉంది. తన గోత్రనామంతో తాను పాల్గొనకుండా వింటే బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే మాట్లాడేంటి, ఎన్ని జన్మలు ఎత్తితే బ్రహ్మలోకం, మిగతా వాళ్ళకి నరకాలే దిక్కులేవు. నరకం కంటే అధోలోకాలు కడతారేమో అని భయపడుతుంటే బ్రహ్మస్థాయి కడితే తన గొప్పే. ఈ నాడున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా స్వయంగా గోత్రనామము చెప్పించుకుని పురాణము స్వయంగా వింటే అటువంటి వాడు ఖచ్చితంగా వైకుంఠానికి కడతాడు, ఇది ఉత్తమం అన్నారు. అందుకే భాగవత సప్తాహంలో నేను ఏమంటానంటే పాల్గొనే వాళ్ళని ఎలా గోత్రనామం ఇచ్చారు, ఒక్కరోజు అన్న ఒక్క శ్లోకం వినండి వచ్చి అని బతి వాళ్తా. సరే వినడానికి అందరూ కుదరదు అనుకోండి. శ్లోకం శ్లోకార్థమేవచ ఎంత గొప్పవాడండి భగవంతుడు. మరి నువ్వు ఇంత వితరణ చేసి నా కథ విని నా శ్రవణం చేసిన నీకు సమస్త దుఃఖాలు తొలగిస్తా, ఇంకా నీకు దుర్మరణం ఉండదు, నిన్ను పాతాళంలో పెడతా, ఎవడు నీవు చెప్పిన పని చెయ్యడో వాళ్ళని నా చక్రం నరికేస్తున్నాను నేను. ఓ బలి చక్రవర్తి, నువ్వు ఈ పాతాళంలో ఉన్న కాలంలో నేను నీ కాపలాగా ఉంటాను కదా, ఎవరన్నా నీకు హాని చేయడానికి వచ్చాడా, నా చక్రం వచ్చి నిర్వక్ర పరాక్రమంతో వాడి తల నరికి అవతల పారేస్తుంది, నీకు నా చక్రం రక్షంగా ఇచ్చేశానంతే. ఇంకా లోకపాలకులు కూడా నిన్నేం చేయలేరు, ఇంకా సామాన్యులు ఏం చేస్తారు, నేను ఎల్లవేళలా నేను నా పరివారంతో నీకు సేవ చేస్తా, కరుణతో రక్షిస్తాను, నీకు కనపడుతూనే ఉంటాను అన్నాడు. అప్ప నిత్యం నీకు కనపడతానన్నాడండి ఆయన, మహర్జాతకం అంటే ఆయనది, రోజు గుమ్మం దగ్గర నీకు కాపురాగా వస్తూ కనపడతానన్నాడు. లొంగిపోయాడు భగవంతుడు కూడా, దానం అన్నారు అందుకే దాన వీరం అన్నారు. భగవంతుడు కూడా అక్కడ లొంగిపోయాడు అంతే. దానవ దైత్యుల సంగతి పూనిన నీ అసుర భావమును దోడ్తో మధ్యాహ్నమున తొలగిపోవును, మానుగ సుతలమున నుండుమా మాయాజ్ఞం. ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఏమండి ఇంతకాలం పాతాళంలో ఎందుకు నా రూపం దర్శనం నీకు ఇస్తున్నాను అంటే, ఇంద్ర పదవి పొందాలంటే ఇతనిలో కొన్ని లోపాలు ఉన్నాయట. ఇతనిలో ఏమున్నాయి, కొన్ని లోపాలు. ఏమిటి లోపాలు, ఇంతకాలం దుర్మార్గులతో స్నేహం చేశాట. దానవ దైత్యుల సంగతి పూనిన, రాక్షసులతో దైత్యులతో స్నేహం చేశావు, క్షుద్రులతో నీచులతో స్నేహం చేయటం వల్ల వచ్చిన దోషం పోతే కానీ నీకు ఇంద్ర పదవి రాదు. అది ఎలా పోతుంది, రోజు నా దర్శనం వల్ల పోతుంది, అందుకని నీకోసం నేను దర్శనం ఇచ్చాను దిగొచ్చి అన్నాడే. దీన్ని బట్టి నిత్యం పనికి మారిన వాళ్లతో స్నేహం విషయం లాగుతూ ఉంటాడు వాడు, కాష్టం కాలుస్తూను. అలాంటి వాళ్ళతో నిత్యం స్నేహం చేసేటటువంటి వాడు ఏమైపోతాడో ఆలోచించండి, మహాభయంకరం. నువ్వు ఇంతవరకు రాక్షసులతో స్నేహం చేయడం వల్ల నీకు కూడా ఉన్న జనం వాళ్ళు ఇవ్వడం వల్ల ఆ దోషం పోతే కానీ నీకు ఇంద్ర పదవి రాదు కాబట్టి నేను నీకు దర్శనమిస్తున్నాను స్వామి అంటే, మరి నిత్యం పనికి మాలిన వాడితో వెసల పనులతో స్నేహం చేస్తే మనమేమవుతామో ఆలోచించండి. బలి చక్రవర్తి అంత వాడికి దిక్కులేదు, నా ధ్యానం వల్ల నీకు ఆ దోషం తొలగిపోతుంది రాక్షస భావం. అంతవరకు నువ్వు శుభ్రంగా పాతాళ లోకంలో భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధిస్తూ నా రూపం చూస్తూ కాలక్షేపం చెయ్యి అని పలుకుతూ వీధులు విందుగా అంటూ ఉంటే ఆయనకి కళ్ళమట నీళ్లు వచ్చేసే సంతోషంతో వస్తున్న నీళ్ళు ఆ సముద్రంలో పొంగుతున్న నీరంతా తుడిచేసుకున్నాడు. రెండు చేతులు జోడించాడు, కట్లు తెగిపోయాయి, అమాంతంగా పాదాల మీద పడిపోయి మహాద్భుతమైన ఆనందంతో ఆ రాక్షసుల రాజుగారు ఇలా అన్నారు, ఎన్నడు లోకపాలకుల ఈ కృప చూడని నీవు నేడు నన్నున్నతు చేసి నా బ్రతుకు నోజయు ఆనతి ఇచ్చి. కాచితి ఈ మన్నన నీ దయారసము మాటల పెద్దరికంపు చాలదే. పన్నగ కల్ప నిన్నెరిగి పట్టిన నిన్నెరిగి పట్టిన ఆపద కల్గనేర్చునే. మహాత్మా వాసుదేవ ఎంత కరుణాస్వరూపుడు అయ్యా నువ్వు. నిత్యం నిన్ను తలుచుకునే లోకపాలకులకి ఇంద్ర అగ్ని యమ నిర్వృతి వరుణ వాయు కుబేర ఈశాన ఆది అష్ట దిక్పాలకులకు దర్శనమివ్వని నువ్వు, సమస్త దేవతలకు దర్శనమివ్వని నువ్వు, నిరంతరం నీ పాదాల మీద తలపెట్టి తమ జీవితాలు ధన్యం చేసుకోవాలని ఎదురు చూసే మహర్షులకి దేవర్షులకి యోగులకు దర్శనమివ్వని నువ్వు, నా దగ్గరకొచ్చి నన్ను ఉన్నతుండి చేసి నా బ్రతుకు ఒక మార్గం చూపించి నాకు శాశ్వతంగా కాపలా కాస్తానన్నావు, నా దోషాలు తొలగిస్తానన్నావు. ఇది నీ మన్నన నీ దయారసం. నేను చేసిన నీ రాజ్యం నీకే ఇచ్చా. దళ్లంతో విఘ్నేశ్వరుని చేశాడు, ఆ దళ్ల ముక్క గిల్లి మళ్ళీ ఆయనకి నైవేద్యం పెట్టాడు వెనకడి కావడం. త్వదీయమైన వస్తువు మళ్ళీ నీకు ఇస్తున్నాను నేను. నేను నీకు ఇచ్చింది నిజమండి, మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి అవి పెట్టామంటే ఏమిటి, నువ్వు ఇచ్చింది ఆయన ఇచ్చాడు నీకు, నువ్వు మళ్ళీ ఆయనకి తిరిగి ఇస్తున్నావు. ఆయన దానికి ఇవ్వడం తప్ప మనం ఏం చేయగలం. ఆయన అంటున్నాడు అనమాట, నీ రాజ్యమే నువ్వు మళ్ళీ దాగావు, ఆ ఇంద్రుడికి ఇస్తున్నావు. అయినా నీ దయారసం వల్ల నన్ను మన్నించి ఏదో చేసేసాడు, దానం గొప్పవాడిని అంటున్నావు నువ్వు. నీ పెద్దరికం అది, నీ గొప్పదది. ఓ పన్నగాధీశ్వర పన్నగ తల్ప ఆదిశేషుడి మీద పాను పూజ చేసుకుని పడుకునే స్వామి నీకు దండం. అసలు నిన్ను భక్తి శ్రద్ధలతో గ్రహించి నీ పాదాలు పట్టుకుంటే ఆపద కలగా నేర్చుకుని ఆపద వస్తుందా అన్నాడు. ఆయన్ని పట్టుకోవాలి. ఆయన పట్టుకోవాలంటే మనం శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి. అందుకే నేను నడవండి రా బాబు పాదయాత్ర చేయండు అని ఎంతో మందికి చెప్పడంలో రాశాను. ఎంత శ్రమ పడండి ఆయన దగ్గరికి మీరు, అంత తొందరగా ప్రత్యక్షం అవుతాడండి. నిజంగా చూడండి, మీరు ఇంట్లో చక్కగా ఉయ్యాల తొట్లో కూర్చున్న పిల్లాడి దగ్గరికి తల్లి పెడుతుంది, ఆడుకుంటుంటే వెళ్ళదు. కానీ బయట బురదగొంట్లోనో కాలంలోనో పడిపోయిన పిల్లాడి దగ్గర బాబాయ్ పడిపోయాడని పెడుతుంది. ఎందుకని, కష్టంలో ఉంటే. నువ్వు దర్జాగా అంబాసిడర్ గారు ఏసీ గారికి ద్వారకాతంలో వెళ్ళేవాడుకో, వాడు ఏసీలో వస్తున్నాడు కదా ఐసీ అనుకుంటాడు తప్ప పెద్దగా పట్టించుకోడు ఆయన. అదే నువ్వు నడిచేయండి చెమట కారిపోయి నానా బాధ పడిపోయి బాబోయ్ నడుము తప్పి బాబోయ్ కాళ్ళు ఆకలి దాహం అంటే వెళ్లేసరికి వాడు దిగొచ్చి నీకు దండం పెడతాడు. నీకు ఆ భగవంతుడు ఆయన అంత కరుణాస్వరూపుడు అండి. అందుకే ఆ ద్వారకా తిరుమల స్వామివారి దర్శనం అయ్యాక తినే టిఫిన్ తిని దొంపదే కాదు, ఎంత ఆనందంగా ఉంటుందో, అది ఆయన పెట్టినట్టే ఉంటుంది ఆ ప్రసాదం. భగవంతుడి కృపకి అదనమాట. అంటే ఎవరైనా సరే కష్టపడిపోతుంటే తన బిడ్డని సహించలేడు భగవంతుడు, సహించలేదు అమ్మవారు. అందుకని ఏమన్నాడు, నిన్ను ఎరిగి పట్టాలి, నీ కోసం కష్టమైనా చేపట్టాలి. అలా పట్టడం వల్ల వాడికి ఇంకా ఆపద ఉండదు, నీ సమస్తం నీకు అర్పించవలసింది అని పలికి ఆ మహానుభావుడు బంధ విముక్తుడయ్యాడు. ఇక్కడ బంధ విముక్తుడు అవడం అంటాడేంటి, మళ్ళీ ఇందాకే కట్లిప్పారుగా, ఇందాక మామూలు బంధ విముక్తుడయ్యాడు, ఇప్పుడు నిజమైన బంధ విముక్తుడయ్యాడు. ఏమిటి బంధం? సంసార బంధ విముక్తుడయ్యాడు. ఎంతవరకు హరి యొక్క నామస్మరణం చెయ్యమో అంతవరకు సంసార బంధం. ఒక్కసారి ఆ భగవన్ నామస్మరణం అయిపోయింది అనుకోండి, ఇంకా సంసారంతో మనకేం బంధం లేదు, సారబంధమే, సంసార బంధం లేదు. అందుకే బంధ విముక్తుడు అయ్యాడా ఎవడైనా అని అడిగితే అయ్యాడు అని అంటే వాడిని చూసి నవ్వుతట్ట బృహస్పతి. ఎందుకని, జైలులోంచి బయటకు వస్తే వీడికి బంధ విమోచనం అంటున్నారు పిచ్చాళ్ళు. అసలైన పెద్ద జైలు తల్లి గర్భం, ఆ తర్వాత పెద్ద జైలు ఈ భయంకరమైనటువంటి భూమి. ఇందులోంచి బయటపడాలి, అది జైల్లోంచి బయటపడడం అంటే. జైలు అంటూ ఏం లేదట, ఒక జైల్లోంచి ఇంకో జైల్లో పెడుతున్నాం మనం అంటే. తల్లి కడుపు అనేటటువంటి చెరసాల్లో నుంచి విశాలమైన భూమి అనే జైల్లో పడుతున్నాం. ఈ జైలులో నుంచి బాల్య చేష్టలు అనే జైలు, అక్కడి నుంచి పాఠశాల అనే చెరసార, ఆ పాఠశాల అనే చెరసార నుంచి సంసారం అనే చెరసార, అక్కడి నుంచి ఇంకా మళ్ళీ వ్యాపార వృత్తి మొదలైనటువంటి ధర్మాలనే చెరసార, మళ్ళీ తర్వాత చిత్త చివరికి మనవల ముద్దు మాటలు అనే చెరసార, చివరికి మళ్ళీ చచ్చి నరకం అనే చెరసార, ఇలాగ చెరసాలల్లో తిరుగుతూ ఉంటాడు, ఆవృత్తి అవుతూ ఉంటాడు. దీనివల్ల శుభం లేదు. అందువల్ల ఆ బంధాల్లోంచి భగవంతుడు అనుగ్రహం వల్ల బయటపడ్డాడు గనక ఆయనకి బంధ విముక్తుడు అన్నారు. హరికి నమస్కరించాడు, బ్రహ్మకి ప్రణామం చేశాడు, పరమేశ్వరుడికి దండం పెట్టాడు, తన తాతగారికి దండం పెట్టాడు, బలి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. బలి పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ మనవణ్ణి చూసి ప్రహ్లాదుడికి ఆనందం వచ్చేసిందిట, భలే బుద్ధి వచ్చింది వీడికి. ప్లస్ తను చూస్తూ ఉండగా శ్రీహరి ఏమన్నాడు, నీకు కాపలా కాస్తానన్నాడు, రాబోయే కాలం ఇంద్రుడు నువ్వు అన్నాడు, నీకు సంసార బంధం ఉండదన్నాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చానన్నాడు. ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది. ఆ ఆనందంతో భగవంతుడితోటి ప్రహ్లాదుడు ఎలా అన్నట్ట, మహాత్మా ఎంత అదృష్టవంతుడిగా, నా మనవడు నాకంటే వాడే అదృష్టవంతుడు, ఇంతకాలం నేను ఏదో అనుకునేవాడిని, అబ్బబ్బబ్బ ఇంత నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేసి మాత్రం నిన్ను దర్శించాలి, వాడు ఎప్పుడు ఎదురుకుండా కూర్చో చూస్తున్నాడు నేను, మరి ఇంకెంతకంటే ఏంటి. చతురాన నోడు నీ ప్రసాదంబు కానడు శర్వుడి లక్ష్ముల జాడవందడు, అన్యులకెక్కడిది అసురులకను మాకు బ్రహ్మాది పూజిత పదుడవైన దుర్లభుడవు నీవు దుర్గపాలుడవైతివి. బ్రహ్మదేవుడికి ఇంత ప్రసాదం ఇచ్చావా, 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు నిన్ను వెతకడానికి వస్తే అతనికి దర్శనం ఇవ్వలేదట, బ్రహ్మకి కూడా ఈ భాగ్యం కలగలేదు, పక్కన నిత్యం తిరిగే శివుడికి ఈ భాగ్యం కలిగించలేదు, ఇంకా తక్కిన రాక్షసులకి దేవతలకి చెప్పేదే ఉంది. ఇతడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాది దేవతల చేత పాద పూజలు చేయించుకునే నువ్వు ద్వారపాలకుడిగా ఉంటానన్నావంటే పరమాత్మ నీ కరుణ అపారం హరి, నీవు నిత్య కరుణా స్వరూపుడివి, ఇంక ఇటువంటి కరుణ నేను ఎక్కడా చూడలేదు స్వామి, మేం మా వంశం ధరించింది సామాన్యమైన సంసార చక్రంలో కొట్టుమిట్టు తిరిగే ఒక దైత్య జాతి ఎక్కడా, అపార కరుణాసింధుడవైన నీవెక్కడా, రవ్వంత దానం ఎక్కడా, కొండంత నీవు చూపించిన జారి ఎక్కడా, ఇది ఆశ్చర్యం. ఓ భగవంతుడా, నీవి ఇంత కరుణ చూపిస్తావని తెలిస్తే ఈ మానవులు అజ్ఞానులై నిన్ను తలుచుకోవడం మానేస్తారు, అని ఇచ్చి నీనామస్మరణం చేస్తారు. మేమేం తపస్సు చేసి నిన్ను పొందగలం, నీ కృప తప్ప మేమేం చేయలేం, మేము నిన్ను ఎలా సేవించాలో, ఎలా పూజించాలో, ఎలా తపస్సు చేయాలో, ఎలా ఆరాధించాలో ఎరగం, అయినా నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తావన్నాడు. అందుకే నేను బెడిచి కొట్టడం లేదు మమ్మన్నాను ఒకనాడు. అజ్ఞానులకి బెడిచి కొడుతుంది, లోకాలను నాశనం చేయాలనుకున్న వాడికి బెడిచి కొడుతుంది, మిగతా భక్తులకి భక్తి ఒకటి తను ఇంకేం బెడిచి కొట్టదు. అందుకే శంకరాచార్యుడంతటి ఉత్తమోత్తముడు, సమస్త మంత్ర తంత్ర యంత్రాదులన్నీ తెలిసినటువంటి వాడు ఏమన్నాడో తెలుసా, నమంత్రం నో యంత్రం తదపి చనజానే స్తుతి మహో నచాహ్వానం ధ్యానం తదపి చనజానే స్తుతి కథా తథాపి త్వం శ్రేయం మయి నిరుపమం యత్ ప్రకృషే. స్వామి, ఓ అమ్మ అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు అనమాట, ఓ తల్లి జగన్మాత, నేను నిన్ను ఎలా అర్చించనమ్మా, నా మంత్రం నీకు సంబంధించిన మంత్రం తెలియదు, మంత్రం అంటే మన ఏదో గురుగదురు మంత్రం పుచ్చుకుంటాం, దానికి మూలం అంగన్యాసం కీలకం పట్టు కిట్టు ఇన్ని ఉన్నాయి, అవన్నీ ఎవరు ఇవ్వలేడు, ఇస్తే మీరు ఎగిరిపోతారు, అవన్నీ చేయలేరు, ఆ నియమ నిష్టలు మనం పాటించలేము, కాబట్టి నామకే వస్తే ఒక నామస్మరణం వంటి మంత్రం చూరుకుంటున్నాడు గురువు, దానికే మీకు ఇంత శక్తి వస్తోంది. నిజంగా మంత్రాన్ని కీలకములతో బీజములతో మాయాదులతో అంగన్యాసకరన్యాసాదులతో ముద్రలతో మీరెవరన్నా అర్చన చేస్తే వాటి తేరిపార చూడలేరు. మామూలు గాయత్రియే మనం చేయలేం, ఇవి 24 ముద్రలు ఉన్నాయి, ప్రతిరోజు మీరు ఎప్పుడో చూశారు కదా, ఏమని చెబుతున్నాడు మనకు సరసగా, ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అధోముఖం వ్యాప్యకాంజలికం శకటం యమపాశం గ్రథితం సన్ముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం మత్స్య కూర్మ వరాహకం సింహక్రాంతం మహాక్రాంతం, ఇవి చతుర్వింశతి ముద్రలు. మరి చతుర్వింశతి ముద్రావై గాయత్రి సుప్రతిష్ఠిత యతి ముద్ర నజానాతి గాయత్రి నిష్ఫల భవేతి. 24 ముద్రల్లో గాయత్రి ఉన్నది, ఈ ముద్రలు తెలియకపోతే వాడికి గాయత్రి నిష్ఫలం అన్నారు. ఇందులో గాయత్రి ఎంతమంది ముద్రలతో చేస్తారు అసలు, గాయత్రి చేస్తే గొప్ప, చేస్తే ఎంతమంది ముద్రలతో చేస్తున్నారు. కాబట్టి మనం ఎవ్వరం మంత్రాలు సరిగ్గా తెలుసుకోలేము, యంత్రం అంటే అసలే తెలియదు, యంత్రం అంటే తెలుసు, ఏదో రాగి రేకు మీద వేసారు పెడుతున్నారు అంటున్నారు, యంత్రం ఎక్కడుందో దానికి ఎన్ని కోణాలు ఉండవో ఎంత కొలత ఉందో ఇది ఒక అద్భుత శాస్త్రం, యంత్రమే వాడికి తెలుసు. మరి స్తోత్రం ఏం తెలుసు, కీలకం ఏం తెలుసు, అవన్నీ కథలాగా తెలుసు, స్తోత్రం చేసే విధానం ఏమిటి, ఇవేం మనం తెలుసుకోలేమని శంకరాచార్యులు అన్నాడు వణికిపోయి. కానీ నాకు తెలుసు ఏమిటి, పరంజానే మాత త్వదనుసరణం క్లేశకరం. ఇక్కడ మీరందరూ అదృష్టవంతులు. మరి నాకేం తెలుసు, నాకేం తెలియదు కానీ త్వదనుసరణం నిన్ను అనుసరించడం నా కష్టాలు తొలగిస్తుంది. అనుసరించడం అంటే ఏమిటి? అమ్మ ఉంది, అమ్మ ఉంది, అమ్మ ఉంది అనుకుంటే చాలు, ఆవిడ ఉంది అని నమ్మి భక్తితో సేవిస్తేనే చాలు, అది సమస్త కష్టాలు తొలగిస్తుంది. కాబట్టి మీరేం భయపడక్కర్లా, ఈ ముద్రలు లేవే, అంతరాలు లేవేమని. ఈ సృష్టిలో సమస్తమైన ఉపాసనలు చేయడం ఒకెత్తు, మొండి భక్తితో నువ్వు ఉన్నావు ఇదొక్కటే నాకు నమ్మకం, ఆ ఒక్క నమ్మకంతో నామస్మరణం చేయడం చాలు, అది కూడా సమస్త శక్తులు ఇస్తుంది. మరి బ్రహ్మ శివుడు ఇటువంటి వాళ్ళు అప్పో నిరంతరం రకరకాల విధానాలతో నిన్ను అర్చిస్తున్నారు, యోగులు అర్చిస్తున్నారు, ఋషులు అర్చిస్తున్నారు, వారెవరికీ నువ్వు దొరకవు. ఇప్పుడు ఇక్కడ నువ్వు దొరికావు, ఏమిటది నీ మా మీద చూపించిన ప్రేమ తప్ప మేమేం కాదు, మా వల్ల కాదన్నాడు ఆయన. మా శక్తి కాదది, నీ కరుణే. అంటే దీన్ని బట్టి భగవంతుడు ఎన్ని రకాల ఉపాసనలు ఒకెత్తు, నిజమైన హృదయం ఇస్తే చాలు ఒకెత్తు. ఇక్కడ చెప్పాడు ఆ మాట, నిజమైన హృదయంతో, భక్తితో, ఆనందంతో, తన్మయంతో ఒక్కసారి ప్రార్థిస్తే తొందరగా ప్రత్యక్షం అవుతాడు. హృదయం లేకుండా ఎన్నో ఉపయోగంలా. పిచ్చి మానవులు ఏం చేస్తారంటే అర్చన చెయ్యమంటే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. అమ్మా నిన్ను నచ్చిస్తాము అని కొంతమంది బయలుదేరుతున్నారు. ఈ బయలుదేరిన జనాలు ఏం చేస్తారట, వాడేమో అడవుల్లో పువ్వులు తెద్దామని ఒకడు, సంపెంగ పువ్వులు తెద్దామని ఒకడు, చెరువుల్లో పువ్వులు, తామర పువ్వులు తెద్దామని ఒకడు, ఇలా ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతాట, కొండెక్కి, గొట్టెక్కి, మెట్టెక్కి, చెరువులెక్కి, నూతుల్లోకి దిగి ఇవన్నీ తిరుగుతున్నాడు. కానీ వీడికి తెలియదు వీడి దగ్గర ఓ పుష్పం ఉంది. ఏమిటి? సమర్ప్యైకం చేతస్సరసి జమమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయహన జానాతికి ముఖ. ఈ హృదయం అనే ఓ పద్మం ఉందట, ఈ మనస్సు అనే పద్మం ఒక్కటిస్తే ఓ పరమేశ్వర వీడు సుఖంగా ఉండగలడు. కానీ ఇది ఇవ్వకుండా మిగతా పువ్వులు ఇస్తే ఉపయోగం ఉంది? మిగతా పువ్వులతో పూజ చేయడం నవ్వులు కది, అంతేగాని నిజమైన పుష్పం ఇది. అందుకే కొంతమంది చూశారు లేదో మీరు యోగులు, ఏక బిల్వం సమర్పయామి, ఏక పుష్పం సమర్పయామని హృదయానికి తగిలించి ఇస్తున్నాడు. చెప్పడంలో బాబు నా హృదయ పుష్పమే నీకు ఇస్తున్నాను ఈ వంకతో అని వేస్తాడు. ఈ మనస్సు పెట్టాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అలా చేయడం తప్ప మేం చేయలేం. అలా చేసే వారికి నువ్వు కల్పవృక్షం వంటి వాడివి అని ప్రహ్లాదుడు అనగా పరమ పురుషుడు ఆ భగవంతుడు జారిపడి, ఓ వత్స ప్రహ్లాద మేలు మేలు, నువ్వు నీ మనవడితో పాటు పాతాళానికి వెళ్ళు, వా మొత్తం అసురులందరినీ అక్కడికి పంపించు, నేను అక్కడ గదాపాణిని కాపాడతాను అనగా ఆయన నమస్కరించి పాతాళానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి దండం పెట్టాట, కన్నుపోయాగాను, చాహు తప్పి కన్నులు అట్టుపోయిందంటే పాప ఇదే. దండం పెట్టగానే శుక్రుడిని చూసి నారాయణుడు అన్నాడు, నాయన శుక్రాచార్య ఈయన వరుసగా బావగారు కూడా మరి పెద్ద గొడవ ఇది, బావగారికి కన్ను పోగొట్టాడు. లక్ష్మీదేవి శుక్రుడికి అక్కగారో చెల్లో పుట్టిందని చెప్పగా సోదరయ్యని వ్రతంలో ఒకప్పుడు భృగువుకు పుట్టింది. అందువల్ల భృగు మహర్షి భార్యల్లో పెద్ద ఆవిడ ఖ్యాతి, ఆ ఖ్యాతికి కొడుకుగా శుక్రుడు, కూతురుగా లక్ష్మి పుట్టారు. అందుకే లక్ష్మీదేవికి భృగువు కూతురు కాబట్టి భార్గవి అన్నారు. కాస్త పక్షపాతం ఉంటుందిగా మరి, అందుకని స్వామివారు ఏమన్నారు, ఓ విప్రవర్య ఏ మీ కొర్రత వడియే ఏతని యాగము విస్తరింపుకడమ విప్రవర్య విషమమైన కర్మ విసరంబు బ్రాహ్మణ జనులు సూచినంత సమత బందు. ఓ బ్రాహ్మణోత్తమ శుక్రాచార్య, ఎందుకయ్యా యాగం ఆపడం? పాపం యజ్ఞం మధ్యలో ఆగిపోయింది, మరి బలిచక్రవర్తి దగ్గర దానం ముచ్చుకుని ఆపేశాడుగా యాగం, యజ్ఞం మధ్యలో అతిగా దోషం అంటాయి, మరి అంతే తప్పు కాబట్టి ఇది పూర్తి చేసే నువ్వు. బ్రాహ్మణోత్తములు అనుగ్రహిస్తే యజ్ఞాలు బాగా సాగుతాయి, యజ్ఞాలు సాగితే లోకం ఆనందిస్తుంది. కాబట్టి నీలాంటి విప్రుడికి కష్టం కలిగితే నేను బాధపడతాను అన్నట్టు మళ్ళీ. ఇంత కన్ను పొడిచానా అప్పుడు అది వ్యవహారం కోసం తప్పనిసరి పరిస్థితిలో పోటీ పొడిచా నీకు బుద్ధి రావడానికి, కానీ నువ్వు సంతోషించకపోతే మళ్ళీ యాగం ఆగుతుంది, యాగం ఆగితే లోకానికి నాశనం కష్టం. నేను పెట్టిన నియమం నేను ఉల్లంఘించకూడదు, యజ్ఞం ఆపకూడదని ఆయనే చెప్పాడు, మరి మరి ఇప్పుడు ఆపకూడదు అనగా శుక్రుడు ఆనందంగా నమస్కరించి, ఇప్పుడు ఆయనకి భక్తి లేక శిష్యుడి మీద ప్రేమ, తిక్కుమాలిన శిష్య వాత్సల్యం వల్ల అప్పుడు ఆవిడ పని చేశాడు తప్ప. అఖిల కర్మంబుల కఠినాథుడవు నీవు యజ్ఞేసుడవు నీవు యజ్ఞ పురుష ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందిన కడమేల కల్గు ఏ కర్మములకు. సమస్త కర్మములకు అధినాథుడివి ప్రభువు నువ్వు, యజ్ఞాధిపతివి, యజ్ఞ పురుషుడివి నువ్వు. అటువంటి నువ్వు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ సంతోషం పొందేవుగా, ఏదో యజ్ఞంలో కూర్చుకోవడం కాదు, డైరెక్ట్ గా వచ్చావు ప్రత్యక్షం. ఆయన ఇచ్చిన దానానికి ఆనందం చెందావు, ఇంకా యజ్ఞం ఎందుకయ్యా అన్నట్టు. అయినా నువ్వు చెయ్యమన్నావుగా చేస్తున్నాను. క్రతువు, మంత్రము, తంత్రము, కాలం, దేశం, దేవత, అగ్నులు, ఈ బ్రాహ్మణోత్తములు, అందులో వేసే నెయ్యి, ఈ గరిటలు, శుర్ఖుసర్వలు అంటారు, ఇవన్నీ నువ్వే. అవన్నీ నువ్వైన నువ్వు ఇక్కడ ఉండగా వేరే ఆహ్వానాలు ఎందుకు? నువ్వు ఇక్కడే కూర్చొని కూర్చోబెట్టి యంత్రంతో శుభ్రంగా ఆయన యజ్ఞం చేసేసాడు. ఆ మిగతా మునీశ్వరుల సహకారంతో, బ్రాహ్మణోత్తముల సహాయంతో యజ్ఞం చేశాక ఆ హరివారిని దీవించి యజ్ఞ పురుషుడై భాగం సేకరించి అదృశ్యమయ్యాడు. ఈ విధంగా వామనుడై ఆ హరి బలినడిగి భూమి సేకరించి, పాతాళం సేకరించి, ఆకాశం సేకరించి, ఇంద్రుడికి లోకాలిచ్చి, అందరికీ ఆనందం కలగజేసి, తల్లికి తోటి ఏమో చూసావా మరి నీ కొడుకు ఐశ్వర్యం లేదని నన్ను పిలిచావు వచ్చాను, నీ కొడుకు మళ్ళీ ఇచ్చేశాను అని అందరికీ చెప్పాడు. ఇంద్రుడికి తమ్ముడై పుట్టాడు గనక ఈయనకి ఏమని పేరు వచ్చింది? ఉపేంద్రుడని పేరు వచ్చింది. ఈ విధంగా ఉపేంద్రుడు తమ్ముడు అంటే ఆయంటండి. అన్నగారికి ఒక గజం ఎక్కువ వచ్చిందని కోర్టులోకి లాగే తమ్ముళ్ళు ఉంటారు. తమ్ముడికి పావల ఐశ్వర్యం పెరిగితే వాడి ప్రాణం తీయడానికి సిద్ధపడే అన్నలు ఉంటారు, కానీ అన్నదమ్ములంటే వీళ్ళు. ఆ అన్నగారి కోసం ఇంత గొప్పవాడు ముష్టివాడై 3 అడుగులు అడిగి పదవి పుచ్చుకుని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేశాడు. పోని ఇంత సంపాదించా, కాస్త నాకు ఇవ్వకూడదా షేర్ అని అడిగాడా? పాలడు గడు, తనకి వంతు అడగల, తన వాడు వాటా ఇమ్మని అడగలేదు. మేలడుగడు, పోనయ్యా నేను ఉపకారం చేశాను, కనీసం నాకు ఏమైనా కృతజ్ఞత చూపించవా అని అడిగాడా? అది అడగలేదు. భిక్షించి ఇచ్చే అన్నకిచ్చే త్రిజగముల్, తాను ఏరుకోకుండా భిక్షాటన చేసి ఐశ్వర్యం సంపాదించి లోకాలు అన్నగారికి ఇచ్చాడు. తమ్ముడంటే ఆయన. ఆయన ఎలాంటి తమ్ముడు, ఎలాంటి కొడుకు, ఎలాంటి అన్నయ్య, ఎలాంటి విచిత్రమైన వ్యక్తి అంటే అన్ని ఆయనే. ఇది ఒక అద్భుతమైన కథ. ఈ కథ విన్నా చెప్పినా, దీని గురించి ఏమైనా సందేహాలు అడిగినా వాడు 3 తరాల పాటు ఆయుష్ పొందుతాడు, 3 తరాల పాటు ధనం పొందుతాడు, 3 తరాల పాటు విద్య పొందుతాడు, 3 తరాలు వాడి జన్మలో తప్పదు అంత తేలిక కాదు మనకి. ఎందుకంటే ఇంత విన్నాగా బయటకు వెళ్ళిన తర్వాత ఏదో తుసుమాట అనకుండా ఎప్పుడు ఉంటాం కనుక మనం. అంచేత అంత తొందరగా మోక్షం వచ్చేంత గొప్పవాడం కాదు కనుక 3 తరాలు విద్య అన్నాడు. త్రైపూరుషీ విద్య, త్రైపూరుషం ధనం, త్రైపూరుషం పదవి, ఈ 3 వస్తాయి. అద్భుతమైనటువంటిది ఈ కథ అని కూర్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైన ఋషీశ్వరులకు, ఇంద్రాది దేవతలకు ఈ కథ వివరించగా ఆశ్చర్యపోయిన ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుకే స్త్రీ, కూర్మంకే స్త్రీ, నేను చాలా విచిత్రమైన విషయాలు విన్నాను, రసాతలంలో బలిచక్రవర్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఈ కలియుగంలో, ఈ కలికాలంలో, పాతాళంలో ఉంటున్నాయన ఈ కలి ప్రభావం చూచి నేను ఇంత దాతనే, ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడ్డానే, ఇప్పుడు ఈ దుర్మార్గులైన మానవులు నిత్యం ఒకరినొకరు నరుక్కుంటున్నారని వేయడం చూసి ఏమనుకుంటున్నాడు ఏమిటని అడిగితే చాలా మంచి ప్రశ్న వేశారు అని కూర్మస్వరూపుడైన విష్ణువు. దేవతలారా వినండి శ్రద్ధగా, మీకొచ్చిన ఈ సందేహం ఒకప్పుడు అర్జునుడికి వచ్చింది. అప్పుడు అర్జునుడు వేదవ్యాసుని ఇలాగే అడిగాడు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరం విడిచిపెట్టాక ఆయన భార్యల్ని వెంట పెట్టుకుని అర్జునుడు హస్తినాపురానికి వస్తున్నట్టు. కృష్ణుడు తెచ్చిపోగానే అర్జునుడు బలమంతా పోయింది పాపం, తన గాండీవం ఎత్తలేకపోయట, గాండీవం విల్లెత్తలేకపోయాడు. దొంగలు వచ్చారు, దొంగలు వచ్చి కృష్ణుడి భార్యలు ఎత్తుకుపోతున్నారు. యుద్ధం చేద్దామని మంత్రాలు చదువుతుంటే ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం ఏమి గుర్తురావట్లా, కౌరవులందరినీ ఒక కత్తులతో పడగొట్టిన ఆయనకి మంత్రాలే గుర్తురావటంలా. గిరగిరగలాడిపోయి దుఃఖించేసాయన మామూలు బాణాలతో యుద్ధం చేసి కొంతమందిని విడిపించాడు, కొంతమందిని దొంగలు ఎత్తుకుపోయారు, ఐశ్వర్యం పట్టుకుపోయారు. అప్పుడు చాలా దుఃఖంతో ఏడుస్తూ వచ్చి అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. ఖేదమున ఇంద్రసోనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రజు సలిలోత్పాదముల బడియే. మా దుఃఖం, అసలే కృష్ణుడంటే ప్రాణం ఆయనకి. అటువంటి కృష్ణుడు బావగారు వెళ్ళిపోతే, తన దైవం, తన సమస్తమైన కృష్ణుడు వెళ్ళిపోయేసరికి ఆ దుఃఖం తట్టుకోలేక ఏడుస్తూ వచ్చి హఠాత్తుగా అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. కళ్ళ వెంబడి నదులు ప్రవహించినట్టు నీళ్లు వచ్చేస్తున్నాయి. ఏమిటో చెప్పడం, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ధర్మరాజు వణికిపోయాడు. ధైర్యవంతుడు అర్జునుడు అంటే అంత తేలికయ్యాడు. అభిమన్యుడు తెచ్చిపోతే కూడా అంత ఏడవలేదు, దుఃఖంతో మాట్లాడాడు తప్ప కళ్ళ వెంట నీళ్లు రాలేదు. ఇప్పుడు వరద కింద ప్రవహిస్తున్నాయి అశ్రువులు. దాంతో ఏం చేయాలో తెలియక లేపి లేపి, ఏంటైనా ఏమైపోయిందిరా, ఎందుకు ఇలా ఏడ్చేస్తున్నావు అన్నా అంటాడు తప్ప మాట రాదు. కష్టం వస్తే మాట రాదు. అప్పుడు ఆయన అంటాడు ధర్మరాజు, శరీరం అంతా ఒక్కసారిగా రక్తం మసలగా ఆయనకి దుఃఖం వచ్చి, అన్నా పల్గొన భక్తవత్సలుడు బ్రహ్మణ్యుడు గోవిందుడు ఆపల్నానేక శరణ్యుడీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్ర నేత్రుడు స్వధర్మా మధ్యపీఠమునందున్నాడా అన్నా పల్గొన భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపౌనానీక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్ర నేత్రుడు సుధర్మా మధ్యపీఠం పునోదునాడా బలభద్రుగోడి సుఖియై ఉత్సాహియై ద్వారకం అన్నా అన్నా. నాయన అర్జున, భక్తులంటే పరమ వాత్సల్యం కలిగిన వాడు బ్రహ్మణ్య దేవుడు గోవిందుడు. ఆర్తిలో ఎవరైనా ఉంటే, కష్టంలో ఉంటే వాళ్ళను రక్షించడానికి స్వయంగా దిగి వచ్చే పరమాత్ముడు ఈశ్వరుడు. జగత్తంతటికీ భద్రం కలిగించే మూలస్వరూపుడు ఆయన. అప్పుడే వికసించిన తామర పువ్వుల్లో ఉండే కళ్ళు గలవాడు అటువంటి ఆ పరమాత్మ. సుధర్మ వచ్చపీఠంలో సింహాసనం మీద హాయిగా కూర్చుని ఉన్నాడా లేదా ముందు చెప్పరా. అర్జునుడికి ఏడుపు వస్తుందనేసరికి ఈయనకి కూడా మనస్సు కీడు శంకించి అంటున్నాడు, ఆయన సుఖంగా ఉన్నాడా, బలవర బలరాముడితో కలిసి సుఖంగా ఉన్నాడా లేడా, చెప్పు విషయం చెప్పు. నిన్ను ఎరుగుదును నేను, మేరు స్థైర్యం కలిగిన వాడివి, కళ్ళమ్మట నువ్వు నీళ్లు పెట్టడం అనేది ఎప్పుడూ కాని జరగదు. అటువంటి నువ్వు ఏడుస్తున్నావంటే కారణమేమిటి? మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుతో సన్నాటం బున కాలకేయుల వడిల్ చక్కాడుతో ప్రాభవస్కన్నుడైతను కౌరవేంద్రుపనికై గంధర్వులో చెండుతో కన్నీరమునడుతేవు నీవు, కన్నీరెన్నడుతేవు నీవు, చెప్పువా కళ్యాణమే చక్రికి. ఇంతకు పూర్వం నువ్వు మహాభయంకరమైన అరణ్యంలో ముక్కంటితో పాశుపతం కోసం పోరాడావు, పంది కోసం పోరాడావు, శివుడితో పోరాడినప్పుడు అప్పుడు నీ కళ్ళంబట నీళ్లు రాలేదు. కాలకేయులు నివాత కవచులనే రాక్షసుల్ని చంపమని ఇంద్రుడు పురవాయిస్తే వారిని చంపడానికి ఒంటరిగా వెళ్ళావు, అప్పుడు భయపడలేదు, కళ్ళంబట నీళ్లు రాలేదు. తన ఐశ్వర్యం వైభవం కోల్పోయి దుర్యోధనుడు గంధర్వుల చేతిలో చిక్కుపడిపోతే, ఒరే దుర్యోధనుడు రక్షించండి అని నిన్ను పంపిస్తే అంత గంధర్వులతో ఒంటరిగా పోరాడి వాడిని విడిపించడానికి వెళ్ళావు, ఆనాడు నీకు కన్నీరు రాలేదు. నీ ప్రియాతి ప్రియ పుత్రుడైన అభిమన్యుడు యుద్ధంలో కోల్పోతే ఇలా కన్నీరు తెచ్చుకోలేదు, ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నావు. ఇప్పుడు చెప్పు నాకు, కళ్యాణమైన చక్రికి చక్రి ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడో చెప్తే కానీ నాకు భయంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి విశేషం అని పదే పదే అడిగితే అతి కష్టం మీద ఆయన ఆ రవ్వంత కళ్ళలా తుడుచుకుని బాగా ఉపశమింప చేసుకుంటూ అయినా చెప్పుకుంటూ అన్నట్ట, అన్నయ్యా మన సచివము మన నెయ్యము మన బంధువు మనదు సర్వవశమును అగునా జననాయకుండు శ్రీహరి మనలను విడనాడి చనియే మనుజాధీశ అన్న. మన సారథి, మన బంధువు, మన సమస్తం, మనకి మార్గదర్శకుడు, మన ప్రాణం, మన మంత్రం, మన తంత్రం, మన బంధువు, మన సమస్త శరీరాలు, మన ఇంద్రియాలు ఇవన్నీ తానే నా పరమాత్మ మనల్ని విడిచిపెట్టి ఇప్పుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోకం అనాథ అయిపోయి భూమిదే ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు, నేను ఏడవడం కాదు, భూమి ఏడుస్తూ ఏ బానిసులు, ఏ మూర్ఖులు, ఏ నీచులు భవిష్యత్తులో దీన్ని పాలిస్తారో, ఏ రకమైన ప్రజాతంత్రం పేరు చెప్పి ఈ భూమండలాన్ని దుష్పరిపాలనకు గురి చేస్తారో అని కళ్ళమటి నీళ్లు పెట్టుకుంటోంది. ధర్మదేవత ఏడుస్తుందట. ఏమని? చారుతర భారకుండగు చారుతర ధర్మరాశికి భారకుడుగు విష్ణుడు ఆత్మ పదమున కేగలం. ఈ సమస్త ధర్మాన్ని ఉద్ధరించే భగవంతుడు తన పదానికి వెళ్ళిపోయాడు వైకుంఠానికి. రేపొద్దున నేను ఎవరిని వివరించను, నా బతుకేమిటని ధర్మదేవత ఏడుస్తోంది, భూదేవత ఏడుస్తోంది, బ్రాహ్మణోత్తములు ఏడుస్తున్నారు, వేదాలు గోలపెడుతున్నాయి, పురాణాలు ఇతిహాసాలు ఒకటే గోల పెట్టేస్తున్నాయి. మనల్ని అందరినీ విడిచిపెట్టి అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు ఆ పరమాత్ముడు. హనుమ ఆంజనేయ హనుమధ్వజ ఫల్గుణ మిత్రమ బావ అని అస్తమాటు భుజాలు తడుపుకుంటూ ఒకళ్ళొకళ్ళ రాసుకు తిరిగేవాడు, నన్ను పిలిచేవాడు. ఎన్నో మార్లు బావా అంటూ వేడకోడవాడాను, భుజం ఎక్కాను, తిట్టాను ఒక్కొక్కప్పుడు యుద్ధంలో పాపిష్టి చేతులతో. అనవసరంగా ఒక్కోసారి కోపస్తు కృష్ణుడు కొట్టేవాడు ఆయన. అంటే ఆ చదువుటువంటిది మరి భార్యాభర్తలు కొట్టుకున్నట్టు ఈయన కూడా అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాడు. ఇవన్నీ తలుచుకుని మహాభాస వచ్చేస్తుంది ఇప్పుడు, నాకు తట్టుకోలేకపోతున్నాను. అసలు మన బతికెక్కడుందయ్యా? మనకి ఆయన కాపాడాడు. మఖాభిషిక్త మగు నీ ఎల్లాలి తమ్మెల్లమున్ సభలో శాత్రువులేడువగా విడువక చంద్రాస్య దుఃఖ్యముపగా అభయం విచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతాశిరోజ భర శ్రీలహరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్. ఓ సింహ పరాక్రమవంతుడైన ధర్మరాజా, పేరుకి మనం పరాక్రమవంతులం. రాజసూయ యజ్ఞానంతరం అవభృత స్నానం చేసి చీరమాసి మూల ఉన్నటువంటి ద్రౌపదిని దుర్మార్గులైన కౌరవులు సభలో ఈడ్చుకొచ్చారు. ఆ తమ్మిళ్ల బంధం చుట్టుముడి ఈడ్చి వస్త్రం లాగుతూ ఉంటే వచ్చి వస్త్రం ఇచ్చి కాపాడాడు. కాపాడి అభయం ఇచ్చి, అమ్మాయి నీకు అభయం ఇస్తున్నాను, ఇదిగో ఇదే ప్రతిజ్ఞ, ఇవాళ నీ కొప్పు ఈడ్చారు వాళ్ళు, శాశ్వతంగా కొప్పులో పువ్వులు పెట్టుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి లేకుండా కౌరవ స్త్రీలను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అలా అభయంబిచ్చి ప్రతిజ్ఞ చేసి ఏం చేశాడు? భవది ఆరాతి కాంత శిరోజ భర శ్రీల హరింపడే విధవలై సౌభాగ్యముల్ వేడగన్. వాళ్ళని విధవల చేశాడు, సౌభాగ్యం పోయేలా చేశాడు. ఆ రకంగా ద్రౌపదిని రక్షించాడు ఆ పరమాత్ముడు. యుద్ధంలో నా మీదకి భయంకరమైన అస్త్రాలు వచ్చి పడుతున్నాయి. భగదత్తుడు ఒకడున్నాడు, నరకాసురుడి కొడుకు, వాడు ఏకంగా నారాయణ అస్త్రం వేసి పారేశాడు నా మీదకి. ఆ అస్త్రం వేసేస్తే అది వచ్చి నన్ను చంపేస్తుంది. ఎంతలో ఆ పరమాత్మ గబుక్కులు వచ్చి తన వక్షస్థలం మీద అడ్డం పెట్టాడు. ఆ అస్త్రం వచ్చి పరమాత్మ మెడలో పూలమాలయ్య పడింది. తిన్నగా ఉండక దుర్మార్గుణ్ణి చిన్న అవమానం చేశామని తెప్పాను అప్పుడు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది నా అస్త్రం, పూర్వకాలంలో యోగ నిద్రావసాన సుప్రబుద్ధుడై ఉన్నటువంటి విష్ణువు దగ్గరికి భూదేవి వచ్చింది. అప్పుడు ఆ భూదేవి సాంగత్యం పొందిన విష్ణువు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు ఇద్దరు పిల్లలు కావాలండి ఆవిడ. అప్పుడు ఆ భూదేవికి విష్ణువుకి ఇదిగో నరకాసురుడు, తర్వాత నరకలోకం అని ఇద్దరు పుట్టారు. నరకలోకం కాస్త లోకంగా మారింది. ఈ నరకాసురుడికి శ్రీ మహావిష్ణువు తన భార్య మీద భూదేవి మీద ప్రేమ కొద్ది వైష్ణవాస్త్రం ఇచ్చాడు. ఆ వైష్ణవాస్త్రం నరకాసురుడు తెచ్చాక వాడి కొడుకు భగదత్తుడి దగ్గరకు వచ్చింది. ఆ భగదత్తుడు ఆ వైష్ణవాస్త్రం నీ మీద వేశాడు, అది నేను తప్ప ఎవరూ భరించలేరు, అది నా అస్త్రం కనుక, అందుకనే వీడు నా మనవడే అయినా నీ చేత చంపించడం కోసం అస్త్రం నేను కాపాడాను, తీసుకున్నాను, మెడలో వేసుకున్నాను, పూలదండగా భరించాను, వాడిని చంపమని నన్ను పురమాయించాడు. ఆనాడు ఆ వైష్ణవస్త్రం భగదత్తుడు వేసినప్పుడు నేను చావకుండా బ్రతికానంటే ఈ కృష్ణుడు కారణం, అటువంటి కృష్ణుడు నన్ను విడిచిపెట్టాడు అని పరమ దుఃఖం చెందుతున్నాడు ఆయన. అక్కడితో ఆ సీని కాస్త ఆపి తర్వాత విశేషాలతో రేపటం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.